వెల్కమ్ టు హోప్ అండ్ ఆర్ట్. నమస్కారం మేడం మోహన్ గారు.
నమస్కారం.
ఎలా ఉన్నారు?
బాగున్నాం సార్.
మీ అవధాన ప్రక్రియ ఎలా సాగుతుంది?
బాగానే ఉందండి.
ప్రోగ్రాము ఒక పద్యం ఒక గద్యంతో మొదలుపెట్టండి.
పద్యాల్లో అంటే మహాకవులు ఎందరో గొప్ప గొప్ప పద్యాలు రాశారు. ప్రాచీన మహాకవులు చెప్పారు. ఇప్పుడు అధునాతన కాలంలో ఒక మహాకవి పద్యం చెప్తాను. శ్రీ మంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచు ఆనందవల్లీ మంజు ప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశువున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్నమేఖల కటాక్షీభూత నీహార రుక్ శ్రీమంతం వైపుల్చి వెలుగు ఒకడే సేవింతు విశ్వేశ్వర. విశ్వనాథ సత్యనారాయణ గారు జ్ఞానపీఠం ప్రప్రథమంగా తెలుగువారికి తీసుకొచ్చినటువంటి మహాకవి. ఆయన చెప్పినటువంటి రామాయణ కల్పవృక్షంలో ఇది మొదటి పద్యం.
ఓకే,
గద్యం చెప్పమన్నారు కాబట్టి అల్లసాని పెద్దన గారి గద్యం ఒకటి చెప్తాను. అల్లసాని వారి అల్లిక జిగిబిగి అంటారు.
అవును.
లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామరచ్చట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబగు ఉదయంబునంగల విశేషంబులు శేషపణికినైనా లెక్కింపు శక్యంబే అంధకరిపు కంధరావాస వాసుకి వియోగహో ద్రువ్యదా భోగభోగిని పరివేష్టిత పటీర ఏలాలత వలయంబగు మలయంబునంగల చెరువుకు విలువయ్యేది అకటకట వికట కోటకోటి విటంక శృంగాటకా ఢౌకమాన చరదెందువెంబ గళదమృత బిందు దుర్దినార్ద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబగు నస్తంబునంగల మణిప్రస్తరంబుల విశ్రాంతింజింతించిన మేనం పులకలిప్పుడు పొడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధానాసమాన ఖేలత్ ఐలబిల విలాసిని విలాస వాచాల తులాకోటి కలకలాహూయమాన మానస మదాలస మరాళంబగు రజతశైలంబు నోలంబులం గాడగడు విహార ప్రదేశంబులం గన్న సంస్కృతి క్లేశంబులు ఆయవే సతత మరజల శ్రవణ పరాయణ ఐరావణ విషాణకోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్కురువింద కందళవ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రమ భ్రమి విభ్రమ దురంధరంబగు మెరుధరాధరంబు సయగంబులు కలయంగను గనుట బహుజన్మకృత సుకృత ఫల పరిపాకంబురంగాక ఎలచేకూర నేర్చు నేనిట్టి మహాద్భుతంబులన్నీయు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబునం కనుంగుంటిని.
ఓకే, సో బేసిక్గా పద్యానికి గద్యానికి తేడా ఏంటి?
పద్యం అంటే ఛందోబద్ధంగా ఉంటుంది. ఛందోబద్ధం అంటే గణాలు, ప్రాస, యతి, ఈ నియమాలన్నీ ఉంటాయి. నాన్ ఋషి కృతే కావ్యం అని ఎందుకు అన్నారంటే ఋషితుల్యుడైనటువంటి వాడు మాత్రమే కావ్యం చెప్పగలడు.
ఓకే,
అంటే శబ్దం పైన అధికారం కలిగిన వాడు. ఆ శబ్దంపై అధికారం సంపాదించాలంటే ఋషిత్వం కావాలి.
ఓకే,
ఛందస్సు, గణాలు, ప్రాస, యతి, ఈ అంశాలన్నీ
దాంట్లో మిళితమై ఉండాలి.
ఉండాలి, అవి అలవోహగా రావాలి, ప్రయత్నించి వచ్చేవి కావు.
అదే
కాబట్టి మహాకవులు అలా చెప్పారంటే అందులో అవన్నీ ఇమిడిపోయి ఉంటాయి.
అంటే అలవకగా వచ్చేస్తాయి.
వచ్చేస్తుంది. దానికి సాధన చాలా అవసరం.
ఓకే,
ఒక పూర్వజన్మ సుకృతమైనటువంటి ఒక అమ్మవారి కటాక్షం కానీ ఇవన్నీ చెప్తారు పెద్దలు. కాబట్టి మన కృషి ఎంత సాధన చేస్తే, కృషిలో ఎంత మనం ఒక తపస్సులాగా సాగిస్తే ఛందస్సు మనకు కైవసం.
ఓకే, అది గద్యం.
గద్యం అంటే అది మనం ఇందులో ఈ నియమాలు ఉండవు, కాకపోతే ధారాశుద్ధిగా ఉండాలి శబ్దం.
ఓకే,
ఏదో అలవోగా చెప్పేస్తున్నాడు కాబట్టి
పదగాంభీర్యం అని ఉంటుందా?
పదగాంభీర్యము, మాధుర్య గుణము. ఇప్పుడు నేను చెప్పిన గద్యం మీకు అర్థమైనా కాకపోయినా,
అవును, అది వినసొంపుగా ఉంటుంది
చెవికి వినడానికి.
అవును,
ఒక ఇంపు.
ఎస్,
ప్రచండ రుచి పిచండిల మార్థాండ మండల పాండిత్య భూషిత భుజర్గళ నిరగ్గళ ప్రతాప దీపిత ప్రకాశ కౌశికీ భూత కదనభూతల భీతాభీత విపక్ష క్షమాధీశ్వరుడును. ఇది రామరాజభూషణుని గద్య. ఇంతకుముందు నేను చెప్పింది అలసాని పెద్దన గద్య.
ఓకే,
అలా మహాకవులు గద్య చెప్పడంలో కూడా ఒక మాధుర్యాన్ని, ఒక గాంభీర్యాన్ని,
అవును,
ఒక ఓజోగుణం, అంటే ఈ అన్ని గాంభీర్యం కలిసినటువంటి మిళితమైనటువంటి గుణం. ఆ శబ్దాన్ని వింటూనే ఏదో చెవి ద్వారా ఒక అమృతం తాగినట్టుంటుంది.
అవును,
కాబట్టి అది సాధించాలి. అది అందుకే మహాకవులు వాళ్ళు ఋషితుల్యులు అని మన భారతీయ సంప్రదాయం.
ఓకే, అంటే జనరల్గా ఈ అవధాన ప్రక్రియ అనేది ఎక్కువగా మనకి మాకు తెలిసి కానీ ఇతర సమాజానికి తెలిసి కానీ బ్రాహ్మణ సమాజం నుంచి వచ్చిన పండితులు మాత్రమే దానిలో ఉండేవాళ్ళు, పేరు ప్రతిష్టలు సంపాదించేవాళ్ళు. మీరు దానికి భిన్నంగా మీరు వచ్చారు అవధానంలోకి.
అది సమాజంలో మీరు అన్నది ఉన్నది కానీ అది సర్వే సర్వత్రా యథార్థం అని చెప్పలేము.
మినాయింపులు ఉంటాయి, ఎక్కడైనా
ఉన్నాయి. ఇప్పుడు సాధన అనేది ముఖ్యం, కానీ ఇప్పుడు భాగవతంలో కూడా ఏం చెప్పారంటే యవన వ్యాధ పుళింద హూణ కష కంకారాది చండాల సంభవులు తక్కిన పాపవర్తనుడు ఏ భద్రాత్ము సేవించి భాగవత శ్రేష్ఠుల డాసి శుద్ధతనులై కళ్యాణులై ఎందురు అయి యవికారున్ ప్రభవిష్ణునాదు మదిలో అశ్రాంతమును మృక్యదన్. ఇది సుఖమహర్షి చెప్పాడు. వారు యవనుడు కానీ వ్యాధుడు కానీ పులిందుడు కానీ హూనుడు కానీ మ్లేచ్చుడు కానీ చండాలుడు కానీ
అవును,
ఎవడైతే పరమాత్మ యొక్క ఆ భగవంతుని కృపాకటాక్షానికి పాత్రుడవుతున్నాడో వాడు అజేయుడు. అటువంటి వారిని కూడా అజేయులు చేస్తున్నటువంటి పరమాత్మకు నేను మొక్కుతున్నానంటాడు సుఖమహర్షి.
ఓకే,
కాబట్టి భగవంతుని కరుణాకటాక్షం ముఖ్యం. కానీ మనం యథార్థంగా ప్రాచీన కాలంలో కూడా ఆలోచిస్తే వాల్మీకి
అవును
ప్రారంభంగా ఆయన తర్వాత వచ్చింది, తర్వాత ఆయన పలానాతవి ఈ పలానా వాళ్ళు ప్రకారం చెప్పారు. కానీ ప్రాథమికంగా చెప్పాలంటే
ఆధునిక యుగంలో
కూడా ఇప్పుడు నేను త్రిపురనేని రామస్వామి గారు ఉన్నారు, వారు అవధానాలు చేయకపోవచ్చు కానీ ఆయన మహాకవి. అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు, తుమ్మల సీతారామమూర్తి గారు ఉన్నారు, కొండవీటి వెంకటకవి గారు ఉన్నారు. వీరంతా సాధన ముఖ్యం కానీ
వర్గం ముఖ్యం కాదు, సామాజిక వర్గం అనేది
కాదు. ఎవరైనా సాధన చేస్తే అది పొందగలరు, సాధించగలరు అని నాకు అనిపించింది, నా స్వానుభవం కూడా.
అంటే మీది అతి సామాన్యమైన వ్యవసాయ కుటుంబం కదా, దానిలో నుంచి వచ్చిన మీకు ఇది ఎలా అబ్బింది, అసలు ఇటు ఇటు జిజ్ఞాస ఎలా కలిగింది?
అంటే మాది నిజం చెప్పాలంటే మీరు చెప్పినట్టు అతి సామాన్యమైనటువంటి వ్యవసాయ కుటుంబం. చంద్రగిరి మండలంలో నడింపల్లేని చిన్న గ్రామం మాది. మా తల్లిదండ్రులు దైవభక్తి బాగా ఉండేవాళ్ళు.
ఓకే,
మా ఇంట్లో చదువుకున్న మొట్టమొదటి వ్యక్తి నేనే. యథార్థం చెప్పాలంటే నాకంటే ముందు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ
వానాకాలం చదువుకోలేవు
లేదు. వాళ్ళు చదువుకోకపోయినా ఒక దైవభక్తి, పరోపకారం చేయాలనే ఆసక్తి,
ఓకే,
ఒక పుణ్యకార్యాల పట్ల అది ఉండేవి, ఆ సంస్కారం ఉంది. మా నాన్నగారి తాతలు ఎవరో ఒక ఆయన ఫలానా సమయానికి ప్రాణం పోతుందని ముందే చెప్పి సమాధి కట్టించుకొని జీవ సమాధి అయినట్టు ఒక సమాధి ఉంది మా ఊడ.
అవునా,
ఉంది. ఆ విధంగా చూస్తే ఏదో ఒక తపస్సు ఉంది, విద్య లేకపోయినా దైవం భక్తితో కూడినటువంటి ఒక సంస్కారం ఉంది,
నేపథ్యం ఉంది
ఉంది. మరి నాకు చిన్నతనంలో కొంత అనారోగ్యంగా ఉండేది, బాగా ఒకసారి అయితే ఒకటిన్నర రోజు కోమాలో కూడా ఉన్నా నేను.
అవునా,
అప్పుడు మా అమ్మ నాన్నగారు ఎవరో చెప్పుకుంటున్నారు ఒక ఆయన మహానుభావుడు అవధూత శివానంద మౌన గురుదేవులని, ఆయన దగ్గరికి వెళ్తే మీ అబ్బాయికి బాగా కావచ్చేమని. అప్పటికే 2-3 సంవత్సరాలు నాతో బాధపడ్డారు మా వాళ్ళు, నా మీద ఆశ కూడా వదులుకున్నారు.
ఏ వయసులో
అంటే అప్పుడు నేను 6-7 తరగతులు చదువుతున్నాను.
ఓకే,
చదువుతుంటే అప్పుడు అక్కడికి తీసుకెళ్లారు నన్ను ఆయన అవధూత. అవధూత అంటే ఒక ఆశ్రమం వాతావరణం అది ఉండేది. అక్కడికి పోవడం నాకు కొంత టర్నింగ్ పాయింట్ అయింది. ఆయన నాకు ధ్యానం చేయడం నేర్పించారు. ఒక మా తల్లిదండ్రులు ఆయన మాటలు విని నన్ను అక్కడ కొన్ని రోజులు వదిలిపెట్టారు ఆశ్రమంలో. అక్కడి నుంచి ఇక నేను కొంత ఆధ్యాత్మ చింతన, సంస్కృతం చదువుకోవడం వారి ప్రభావంతో.
ఆరోగ్యం కూడా కుదుటపడిందా?
కుదుటపడింది. ఒక ఔషధం ఇచ్చారు ఆయన, 180 రోజులు ఆవు పాలలో సేవించాలి ఔషధాన్ని. అది చాలా బాగా
పనిచేసింది.
ఆ ఔషధ సేవంతో బాగా ఆరోగ్యం కుదుటపడడం, జ్ఞాపక శక్తి పెరగడం.
ఓకే,
వారు అభ్యాసం చేయించిన ధ్యాన యోగం చేత, ఆ ధ్యానం ప్రతిరోజు చేయడం చేత. అంతకుముందు నేను యావరేజ్ స్టూడెంట్, ఏదో మార్కులు తెచ్చుకొని పాస్
అయిపోయేవాడు.
ఆ తర్వాత నేను టాప్ 5 బాగా ఉన్నత స్థాయి విద్యార్థిగా
ఎదగలిగాను.
ధారణ శక్తి పెరిగింది. మొట్టమొదటి నేను అవధానం చేసినప్పుడు 10వ క్లాస్ విద్యార్థిని, మా ఉపాధ్యాయులు నేను అలవోహగా ఏదైనా చెప్పానంటే తేటగీతిగాను ఆటగలదిగాను కందపద్యంగాను ఉండేది.
ఓకే,
నాకు అప్పుడు ఛందస్సు తెలియదు. కానీ మళ్ళీ తర్వాత ఛందస్సు నేర్పించారు మా గురువులు.
ఓకే,
ఈ గణాలు ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని. ఆ తర్వాత నేను మా గురువులే కొంత చొరవ తీసుకొని ఒక జిల్లా పరిషత్ పాఠశాలలో సభ ఏర్పాటు చేస్తే 10వ తరగతి పరీక్షలు రాసి వెంటనే ఇక అవధానం వెళ్ళాను. మొట్టమొదటి సభ బాగా జరిగింది. పరీక్షలు రాసేసిన తర్వాత సెలవులు ఉంటాయి కదా, ఆ సెలవుల్లో ఏర్పాటు చేశారు. అప్పుడైతే మనసు కూడా కొంత పరీక్షలు అయితే
కొంచెం
ఆ ఒత్తిడి అంతా తీరిపోయిన తర్వాత ప్రారంభించాను. అప్పటికే నన్ను ఈ ఛందస్సు అంతా కూడా నేర్పించారు కాబట్టి ప్రప్రథమంగా సభలో అన్ని బాగా చెప్పగలిగాను. చెప్పగలిగాను కాబట్టి ఆ తర్వాత ఇక ఇంటర్మీడియట్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి దేశాటనం ప్రారంభించాను. అప్పుడు ఒక విద్యార్థి చేస్తున్నాడనే ఆసక్తితో నన్ను ఉన్నత పాఠశాలల్లో జూనియర్ కాలేజీల్లో అక్కడ పిలిచేవాళ్ళు. అయితే మా ఆ ప్రాంతానికే ఎక్కువ పరిమితంగా ఉండేవాడిని. మళ్ళీ మెల్లమెల్లగా జిల్లాలు దాటి, రాష్ట్రం దాటి,
సరిహద్దులు
దేశాలు కూడా దాటి
సో ప్రారంభంలో మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసింది ఎవరు అవధానం వైపు?
చంద్రగిరి ఉన్నత పాఠశాలలో మా ఉపాధ్యాయులు. తర్వాత తిరుపతి వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో చదువుకుంటున్నటువంటి మా మిత్రుడు పులిపాటి రజనీకాంత నాయుడు ఒక వ్యక్తి, నా కొంత దూరబంధువు కూడా ఆయన. తర్వాత ఆవుల వెంకటరత్నం మరొక మిత్రుడు, లింగంశెట్టి వేణుగోపాల్ అని, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆయన ఎంఏ తెలుగు చదువుతున్నాడు, ఆయన ఛందస్సుగా ఛందస్సుతో పద్యాలు రాసేవాడు.
ఓకే,
వీళ్ళు ముగ్గురు ఒక పండితత్రయం నన్ను ప్రోత్సహించిన వాళ్ళు.
ఓకే,
మిత్రత్రయం పండితత్రయం. తర్వాత మా ఉపాధ్యాయుల్లో వైకేవిఎన్ ఆచార్య అని ఉండేవారు, ఇత్తిరాజుల నాయుడు, ఈ వీళ్ళంతా కూడా గురుస్వామి వర్మ. తర్వాత లక్ష్మణరెడ్డి అని చరిత్ర చెప్పారు ఆయన. నాకు సాహిత్యంతో పాటు చరిత్ర పట్ల కూడా బాగా ఆసక్తి ఉండేది. ఇవన్నీ వాళ్ళు నన్ను బాగా ఉత్తేజపరిచిన ఉపాధ్యాయులు.
ఓకే,
ఉత్తేజపరిచి ఈ రంగంలోకి దింపారు. నీలో ఏదో ఒక ప్రతిభ ఉంది, ఆ ప్రతిభను నువ్వు పదును పెట్టుకోవాలి, కృషి చేయాలి అని నన్ను బాగా ప్రోత్సహించినటువంటి మహానుభావులు. ఇప్పటికి కూడా నాకు వాళ్ళు ప్రాతస్మరణీయులు.
ఓకే, కానీ ఈ సాహిత్యం పట్ల పట్టు ఉన్న వాళ్ళలో చాలామందికి దాంతోపాటు సరస్వతి కటాక్షంతో పాటు అసూయ ద్వేషాలు కూడా అనుసరిస్తూ ఉంటాయి. ఈ అవధానం చేసే వాళ్ళలో చాలామందిలో ఈ అవలక్షణం కనిపిస్తూ ఉంటుంది. వాటన్నిటినీ మీ ఎదుగుదల క్రమంలో మీకు ఎప్పుడు ఎదురుగాలేదు? అవి
మానవ మనస్తత్వంలో ఉన్న అంతస్తత్వం. అది నన్ను నాకు అనిపిస్తుంది, సమాజ కవి పండితుడు అంటే సమాజానికి ఉన్నటువంటి సమాజంలో అందరికీ ప్రబోధం చేసేవాడు. ఈ ఈర్ష్యలు అసూయలు ఉన్నా కానీ తొలగించుకోమని, మంచిని పెంచుకోమని చెప్పే ఒక వృత్తి ప్రవృత్తి కవిది పండితుంది.
కానీ వాళ్ళకి అవి ఉంటాయి,
కానీ అవి ఉండటం అది పొరపాటు అంటానే. అలాంటివి ఎదుర్కొన్న సన్నివేశాలు నాకు కూడా ఉండొచ్చు, కానీ ఎందుకో నాకెప్పుడు ఎవరిని ఎటువంటి అపార్థం చేసుకోవాలని కానీ అలా ఉండేది కాదు.
ఎప్పుడు ఎదురు దెబ్బలు తగలేదా?
ఎదురు దెబ్బలు తగిలాయి, ఎదురు దెబ్బలకు పరిష్కారాలు కూడా నాకు దొరికాయి వెంటనే.
ఎట్లాంటి ఎదురు దెబ్బలు తగిలాయి మీకు?
ఎదురు దెబ్బలు అంటే ఎంఏ మొదటి తరగతిలో పాస్ అయ్యాను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో. అప్పటికే 160 అష్టావధానాలు చేస్తున్నాను. ఎంఏ విద్య ఎంఏ పరీక్షలు పూర్తి చేసేసరికి ఇంటర్మీడియట్ నుంచి ప్రారంభించిన సభల్లో 160 అష్టావధానాలు చేశాను.
ఓకే,
కానీ పిహెచ్డి చేయడానికి నాకు అవకాశం రాలేదు. నాకు నన్ను అప్పుడు కొంత నిరుత్సాహపరిచారనే చెప్పాలి.
ఓకే,
అయితే నేను ఎవరిని వినయంగా వీళ్ళు అడిగాను, మా గురువుగారులందరినీ అడిగాను నాకు ఇలా చేయాలండి అంటే అంత ప్రోత్సాహకరంగా మాట్లాడలేదు.
ఓకే,
అయితే అప్పుడు కొంత నిరుత్సాహపడడం మానవ సహజం అది. మరి వేరే ఇంకా ఊళ్ళో వెళ్ళి వ్యవసాయం చేసుకుందామా అని కూడా ఆలోచించాను.
అవునా?
ఆలోచించాను.
వ్యవసాయం పెద్ద అట్టే లేదు కదా?
లేదు, ఏదో కొద్దిగా ఉండేది భూమి. ఆ ఉన్న భూమిని ఏదో చేసుకుందాం ఏముంది. అప్పుడు కొంతమంది మిత్రులు, ఒక వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనే కాదయ్యా, నీ దగ్గర ప్రతిభ ఉంటే ఏ యూనివర్సిటీలోనే ఎంకరేజ్ చేయొచ్చు, 5-6 యూనివర్సిటీలకు నువ్వు అప్లై చేయి, ఎందుకు కామ్గా ఉంటావు అన్నారు. అప్లై చేశాను. మరి నాకు వెంటనే మద్రాసు విశ్వవిద్యాలయంలో అవకాశం వచ్చింది. అలా రావడానికి కొంతమంది పెద్దలు కూడా సహాయం చేశారు.
ఓకే,
సహాయం చేయడం అంటే అవధానాల ద్వారా పరిచయం అయినటువంటి పెద్దలు, ఇంత ప్రతిభ ఉంది, నువ్వు పిహెచ్డి చేయడం పెద్ద ఆశ్చర్యం ఉందయ్యా, నేనున్నాను రా రంగభాష్యం గారని మద్రాసు యూనివర్సిటీలో ఒక ఆయన అవధాన రత్నాన్ని బిరుద ప్రదానం చేసి ప్రెసిడెన్సీ కాదు అవధానం చూసి ఎంకరేజ్ చేశారు. అలాగే వి రామచంద్ర గారని మద్రాసు యూనివర్సిటీలో, అక్కడ మా గైడ్ అక్కిరెడ్డి గారు నాకు, ఆయన కూడా ఎంతో ప్రోత్సహించారు.
ఓకే,
అక్కడ సాఫీగా జరిగింది. మళ్ళీ అప్పుడు అనుకున్నాను కూడా, అయ్యో తాత్కాలికంగా మనం కొంత బాధపడ్డామే, ఈ సమాజంలో ఇలా కూడా ఉన్నాయి, నిరుత్సాహపరిచే శక్తులు ఉంటాయి, ప్రోత్సాహపరిచే శక్తులు ఉన్నాయి, కాబట్టి మనం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అని కొనసాగిస్తూ ఉన్నాను వ్యాసంగాన్ని. బాగా జరిగింది. అనుకోకుండా పివిఆర్కే ప్రసాద్ గారితో పరిచయం ఏర్పడడం, సూర్యారావు గారిని అప్పుడు తిరుపతిలో ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీ ఉండేవారు, వారు నా అష్టావధనం పెట్టారు. ఆ అష్టావధనం చూసిన వెంటనే పివిఆర్కే ప్రసాద్ గారు, మిస్టర్ మోహన్ క్యాన్ గెట్ జాబ్ ఇన్ టీటీడీ వెన్ ఎవర్ హీ వాంట్స్ అన్నాడు. అలా నాకు ఉద్యోగ ప్రయత్నానికి కూడా పెద్ద ఇచ్చారు. అప్పుడు అన్నమాచార్య ప్రాజెక్ట్లో రీసెర్చ్ అసిస్టెంట్గా చేరాను చిన్న ఉద్యోగంలో. భవిష్యత్తులో ఆ ప్రాజెక్ట్కే డైరెక్టర్ అయినాను. కాబట్టి మీరున్నట్టు నిరుత్సాహపరిచే శక్తుల్ని చూశాను, ప్రోత్సాహపరిచే శక్తుల్ని చూశాను.
ఓకే,
కాబట్టి మనం చింతించాల్సిన అవసరం లేదు, మన పని మనం చేస్తూ ఉండాలి, మన సాధనలో మనం ఎక్కడ వెనక్కి రాకూడదు అనే భావంతో నేను.
కానీ మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసింది ఎన్టీఆర్ అంటారు నిజమేనా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిస్తే అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్గా చేశారని.
నందమూరి తారక రామారావు గారిలో ఉండే సుగుణం ఏమిటంటే ఆయన విద్వత్ పక్షపాతి. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు ఒక భావావేశం ఉంది మనసులో బాగా. ఆ రోజుల్లో దేవినేని సీతారామయ్య గారు, గాలి ముద్దుకృష్ణనాయుడు గారు, చల్లా కొండయ్య గారు వీరంతా నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లారు.
ఓకే,
రామారావు గారి దగ్గరికి. విజయవాడలో నేను శతావధానం చేయడం చూచి, శతావధానం చేయడం అంటే తిరుపతి వెంకట కవులు, కొప్రవ సోదర కవులు వాళ్ళ యొక్క శిష్యగణం. ఆ తర్వాత సుమారు 50 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, శతావధానాలు చేసేవాళ్ళు లేరు.
ఓకే,
ఆంధ్రదేశంలో మళ్ళీ నాతోనే ప్రారంభమైంది. అప్పుడు ఆంధ్రజ్యోతులు కూడా రాశారు శతావధానానికి, మళ్ళీ ఆంధ్రదేశంలో వన్నె తెచ్చిన విధి అని రాశారు. అన్ని వార్తాపత్రికలతో కూడా బాగా రాశారు. అప్పుడు వారు సీతారామయ్య గారు, అప్పుడు నీ గురించి ఆయనకు తెలిస్తే మంచిది, అప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తీసుకెళ్లారు నన్ను. నేను లోపలికి వెళ్తూనే కొండయ్య గారిని చూసి, ఎవరో శతావధానం చేసి ఆయన తీసుకొస్తున్నారు ఎక్కడా అన్నాడు. వీరేనండి అని చూపించాను. అప్పుడు నేను చాలా బలహీనంగా ఉండేవాడిని.
అవునా? ఓకే.
చాలా అంటే కీర్తి తగిన మూర్తి కాదే అన్నాడు.
ఎవరు?
రామారావు గారు.
కీర్తికి తగ్గ మూర్తి కాదని.
అయితే కూర్చోమని సుమారు 45 నిమిషాలు నన్ను మాట్లాడించారండి. వారికి సంస్కృతాంధ్రాల్లో సాహిత్యంలో మంచి అభినవేశం ఉంది, విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఆయన గురువు అని ఆయన చెప్పుకుంటారు. అదృష్టవశాత్తు ఆ రోజు వారు నన్ను పలకరించిన అంశాలన్నీ బాగా తెలిసిన అంశాలు.
ఓకే,
నాకు అది నాకు
కలిసి వచ్చింది.
చాలా ఆనందించి ఇంత అపార ప్రతిభా వ్యుత్పత్తులు ఉన్నటువంటి వ్యక్తి, ఈయన ప్రతిభకు పట్టం కట్టడం మన కర్తవ్యం, కీర్తి దిన మూర్తి కాదన్నాను కానీ నీ కవితాస్ఫూర్తికి తాదాప్యం చెందిన తమ్ముడు అన్నాడు.
ఓకే,
అది నాకెంతో ఆనందం కలిగించింది. వారు సహజంగా మామూలుగానే మాట్లాడుతుంటారు,
అవును,
కానీ పండితుల్ని కవుల్ని చూస్తే
దాంట్లోకి వెళ్ళిపోతా
ఆయనకి కొంత, నేను కూడా మీకంటే మంచి భాష మాట్లాడగలను
అవును
అన్న ఒక
ఇది వచ్చేస్తుంది.
అది నేను ఎక్కువ చూశాను వారిని.
అవును,
అది చూసి చాలా ఆనందించేవాడు, ఆ యోగ్యతను గుర్తించాడంటే పరవశించేవాడు. అలా అని తర్వాత ఇంత అపార ప్రతిభావ్యుత్పత్తులు ఉన్నప్పుడు మీకు తెలుగు విశ్వవిద్యాలయం మంచి వేదిక అవుతుందేమో అన్నారు. నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండటం ఇష్టం.
ఓకే,
అందుకని నేను నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండటం ఇష్టం అన్నగారు, మా ఊరు కూడా అక్కడికి దగ్గర అన్నాను. ఎందుకు ఇలా అన్నారు నన్ను? నేను భయపడ్డాను మొట్టమొదటి. మీ వంటి ప్రతిభామూర్తులు మావారు మా ఊరు అనకూడదండి, సమాజానికి అంకితం కావాలి మీ ప్రతిభతో మీరు అన్నారు. అలాగే అన్నగారు. అప్పుడు కొండయ్య గారు, మీరు సలహా ఇచ్చారు, ముద్దుకృష్ణనాయుడు గారు, వారు సలహా ఇచ్చి విశ్వవిద్యాలయంలో ఇన్ని పెట్టాలంటే చాలా ప్రాసెస్ ఉంది. ముందు సిండికేట్ పోస్ట్ అప్రూవ్ చేయాలి, క్రియేట్ కావాలి, మళ్ళీ పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. తిరుపతి దేవస్థానంలో అయితే ఒక ఖాళీ ఉంది ఒకటి, ఈయన తగినటువంటి అర్హతలన్నీ అక్కడ ఉన్నాయి. అంటే ఏమిటి అన్నమాచార ప్రాజెక్ట్ డైరెక్టర్ అయితే ఆలస్యం ఎందుకు మీరు? అప్పుడు ఆయన చైర్మన్గా ఉన్నారు. అప్పుడు వెంటనే ఇక దానికి కావాల్సినటువంటి అన్ని కాన్ఫిడెన్షియల్ జరిగాయి. కాబట్టి అప్పుడు ఒక విధంగా సబ్స్టాన్షియల్ జంప్ నాకు ఉన్నట్టుండి, రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి
డైరెక్టర్ పోస్ట్కి
కూర్చోవడం అంటే కేవలం వారి యొక్క ఆశీర్వాద బలమే కాదు. నాకెక్కడైనా ఒక కళాశాలలో లెక్చర్గా ఇచ్చినా వెళ్ళిపోదామని ఆనందంలో ఉన్నాను.
అదే
కానీ మరి అక్కడ పోయి కూర్చోవడం, స్వామికి సేవ చేయడం, అది నాకు ఇప్పటికి కూడా రామారావు గారు నాకు ప్రాతస్మరణీయులు. ఆ రోజు వారి దగ్గర నన్ను తీసుకెళ్లిన మహానుభావులు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత ఆయన పాత్ర ఉంది నా గురించి.
ఓకే,
రామారావు గారికి ఒక అవగాహన కలిగించడంలో ఆయన కూడా అప్పుడు ఆ రోజుల్లో కొంత.
తర్వాత ఎప్పుడన్నా కలిశారా మళ్ళీ ఎన్టీఆర్ని?
అప్పుడప్పుడు కలిసేవాడిని.
ఓకే,
అప్పుడప్పుడు ఆయన ఉన్నంత వరకు ఇంచుమించు 1996లో తిరుపతిలో సహస్రావధానం చేశాను నేను.
ఓకే,
అప్పుడు వారిని వారి ఆశీర్వాదం కోసం వచ్చి అప్పుడు వారు పదవిలో లేరు.
లేరు అదే,
వారు పదవిలో ఉన్నా లేకపోయినా వారిని చూడడం మాకు అప్పుడు బాగా ఉండేది. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ నన్ను వెంటనే లోపలికి రమ్మనేవారు కూడా. బాగా వాత్సల్యామృతం వర్షించే వ్యక్తి.
ఓకే,
అలా నండూరు రామకృష్ణ ఆచార్యులు వారు కానీ ఇట్లా చాలా మంది పండితులు ఆయన దగ్గర గంటల తరబడి మాట్లాడుతుండేవారు.
వాళ్ళకి చాలా అంటే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. సో మీరు ఇప్పుడు ఇంత ధారణ శక్తిని అంటే పద్యంకి ఒక రకమైనది శక్తి ఉంటే సరిపోతుంది, బట్ గద్యానికంటే ఎక్కువ ధారణ శక్తి కావాల్సి వస్తుంది.
గద్యానికి ఎక్కువ కావాలి
కదా,
ఎందుకంటే పద్యంలో ప్రాస ఎత్తులు ఉంటాయి కాబట్టి ఒక సాంకేతికమైనటువంటి అవగాహన ఉంటుంది.
అది
గద్యానికి అలా ఉండదు.
అది కాదు, అది పదగాంభీర్యంతో
కూడిపోతుంది. ఇప్పుడు హఠాత్తుగా మీరు ఉన్నట్టు ఒక గద్యం కూడా చెప్పండి అన్నారు కదా. రామారావు గారు కూడా ఒకసారి ఇలాగే చెప్పారు, సహజంగా అవధానాలు చేసేవాళ్ళు పద్యాలు కంఠస్థం చేయక తప్పదు, చేస్తారండి. గద్యాలు ఏమైనా చెప్పండి మహాకవులు గద్యాలు అంటే, అప్పుడు ఇది చెప్పాను నేను. ఆ గద్య విని చాలా ఆనందించారు.
ఏం చెప్పారు ఆయనకి?
ఈ ప్రచండ రుచి పిచండిల మార్థాండ మండల పాండిత్య భూషిత భుజార్గళ నెరగ్గళ ప్రతాప దీపిత ప్రకాశ కౌశికీభూత కథనభూతల భీతాభీత విపక్ష క్షమాధీశ్వరుండును విశ్వ విశ్వంభరా వినుత శాశ్వత ఐశ్వర్య ధుర్యత మాహేశ్వరుండును అంభోదివసన సంభాసమాన కుంభినీ వలయ సంభరణ దీక్షారంభ శుభగంభావుక గంభీర భేరీ భాంకరణ శుంభదంభోదర గర్జ సముద్రంభణ సంభావితాత్మీయ పట్టాభిషేక సమయ సముత్తంబిత దైనందిన దానధారా ప్రవాహుండును అభంగ భువనమంగళ సర్వస్వ మరకత దండ పుండరీ కాగ్రవర్ణనీయ సువర్ణ కలశ కర్ణికాశిష్ఠిత రాజ్యలక్ష్మీ రత్నోపధానాడంబర సువర్ణ సంబోధ కాంబురబంధు బింబానుబింబ వైభవుండును కృపాణ కృష్ణ నిర్మధ్యమాణ రణార్ణవ సముత్పన్న విజయలక్ష్మీ నిక్షిప్త నిరీక్షణ నర్మకర మకర పతాకాలోకన మాత్ర సంపాదిత కంపస్వేద భీరు భవన్ నానా వజీర సేనామాత్ర భేదనుండును నిఖిల కర్ణాట సామ్రాజ్య పునరుజ్జీవనుండును అయిన తిరుమలరాయ దేవేంద్రుండు నిస్తంద్ర విభవసాంద్రుండై వజ్రకీలిత ద్వారబంధ బంధుల లక్ష్మీ విలాసంబు జనన సమయ జలాంతర లక్ష్యమాణ జలసదన సమాగమన సంపద సంపు సంపాదింప సాభోగ యవనికాభ్యంతర సద్య సముద్యత యంత్రపాంచాలికా సంచారంబులు జిలుగు తరంగల మరుంగు తొరంగి వచ్చు అచ్చర మిరుంగు బోండ్ల తెరంగులు ఇరుంగింప అభినవ స్ఫటికోపల సోపాన పార్శ్వ కరికరాకార రేఖా విశేషంబులు సప్రతిఛాయ సంజాయమాన సంక్రందన వేదండ సుండాదండ ప్రచారంబులం పచరింప కలశ వారాసు చిలువనం పులుపలరు విమల పట్టాంబర వితాన విద్యోతమన మహాస్థాన భవన రాజంబునందు తిరిదీవి ఠీవిన్ అలరు అమూల్య ముక్తామయ సింహాసనంబున సారూప్య దేదీప్యమాన భక్తోపలాలన పరాయణుండైన ఆదినారాయణు కరణి అని. ఇది సుదీర్ఘమైన గద్య.
అవును,
ఇది పట్టాభిషేక గద్య అంటారు. ఇందులో ఒక అర్థం, రామరాజభూషణ మహాకవి ఆ గ్రంథ వశ్చరిత్రను ఆయన ప్రభు తిరుమల రాయలకు అంకితం ఇచ్చాడు. ఒక అర్థం తిరుమల ప్రభు అయినటువంటి వెంకటేశ్వర స్వామి కూడా చెప్పుకోవచ్చు ఇందులో.
ఓకే,
శ్లేష ఇది చెప్పాను. చెప్తే చాలా ఎంత ఆనందించారో ఆ రోజు, ఇప్పటికీ మనసు గగురుపోయి
చిన్నపిల్లలాగా అయిపోతాడు.
అయిపోయి ఏదో టేప్ రికార్డర్ ఒకటి మళ్ళీ చెప్పి ఇప్పుడు ఇప్పుడు చెప్పింది మళ్ళీ మనకు ఒకసారి చెప్పగలరా అంటే చెప్పాను. రికార్డు కూడా చేశారు. చేస్తే అలనాటి అల్లసాని వారే నేటి మేడసాని వారా అన్నట్టు ఉందండి మీ వాగ్దాటి అన్నాడు.
ఓకే
అన్నాడు. ఇప్పటికీ నాకు ఆ మాట గుర్తొస్తే
పులకెంత
పులకరించినట్టు అవుతుంది.
అదే కానీ మీకు మొత్తం ఎన్ని పద్యాలు ఎన్ని గద్యాలు కంఠతావచ్చు?
నేను కంఠస్థం చేసినటువంటి పద్యాలు పద్య గద్య శ్లోక దండక రగడ ఇట్లా విశేషాలు ఉన్నాయి, ఇవన్నీ లక్ష దాటిందని అనుకుంటున్నాను నేను.
అవునా? ఇంత ధారణ శక్తికి ఏం ప్రాక్టీస్ చేశారు మీరు?
ధ్యానమే కారణం.
ఓకే,
ఏకాగ్రత. ఇప్పటికి కూడా ప్రాతకాలంలో అవన్నీ పూర్తి చేసుకునే బయట వస్తాను. ఒక ఆచారము ఒక పద్ధతి ఉంది.
ఓకే,
అది మా గురువు గారు అలవాటు చేశారు. అలాగే యథార్థంగా వాల్మీకి మహర్షి నుంచి వ్యాస మహర్షి దగ్గర నుంచి కాళిదాసాది మహాకవుల దగ్గర నుంచి ఆ గ్రంథాలని చదువుతూ ఉంటే పొందిన రసానుభూతి కావచ్చు.
ఓకే,
నా ప్రయత్నం లేకనే కొన్ని వేల శ్లోకాలు ధారణ అయిపోయింది. ఇప్పుడు నన్నయ్య గారి పద్యాలు అయితే ఒక 2000 పద్యాలు ఉంటాయి మనసులో. తిక్కన గారి పద్యాలు అంటే ఒక 4000 పద్యాలు ఉంటాయి. ఇంకా ప్రబంధాలు కొన్ని అయితే ఆశ్వాసాలుగానే మనసులో ఉంటాయి. కాబట్టి నేను అనుకోవడం సంస్కృతాంధ్రాలు అన్నీ కలిపి దండకాలు గద్యాలు అంతా కలిపితే లక్ష దాటి ఉంటుందని నేను అనుకున్నాను.
మీరు ఇప్పుడు శ్లోకాలు కొన్ని ఇందాక ఏదో రగడ అన్నారేంటది?
అది దేశీ ఛందస్సులు అంటారు. ఆ దేశీ ఛందస్సుల్లో కొమ్మ వేగిరమేటికి తుగరకొన గోర గోరట విరులు చిల్లుము ఇప్పుడు గేయాలు రాస్తున్నారు కదా పాటలు, వీళ్ళకంతా అది ప్రాతిపదిక.
ఓకే,
ప్రాచీన కాలంలో కూడా గేయ ఛందస్సు ఉండేది. అది ఈ ప్రాసలు ఎత్తురు నియమాలు అంత కఠినంగా ఉండవు, ఒక పాటలాగానే ఉంటుంది. ఇంచుమించు అన్నమయ్య సంకీర్తనలన్నీ కూడా రగడ ఛందస్సే, ఒక మాత్రా ఛందస్సు అంటారు దాన్ని. మాత్రాబద్ధ ఛందస్సు అంటే అది ఒక రకమైన ఫ్రీ వర్షన్ కూడా. ఈ ఉత్తరమాలు అనుకోండి, భరణభ భరవ, చంపకమాలంటే నజభజ జర, ఇలా ఉండాలి. అక్కడ అలా కాదు, కొన్ని గణాలు ఇలా ఉంటే చాలు, ఇలా ఉంటే చాలు అని తక్కువ నియమాలతో ఉంటుంది. అయితే అందులో ఒక రితిం ఉంది, ఒక ఋత ప్రవాహం ఉంది, ఒక ప్రాస చెవికింపుగా సోకే గుణం ఉంది. ఏ తత్ అఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతమరులోనత పొదలు వాడితడు, గోపాంగనల మెరుగు గొబ్బ చెన్నుల మీద చూపొట్టు కమ్మ కస్తూరి పూత ఇతడు, తాపసోత్తముల చింతా సౌధమరులోన దీపించు సుజ్ఞాన దీపమితడు. అన్నమాచార్యుల వారికి సంకీర్తన.
ఇది రగడ అంటారా దీన్ని?
రగడ అంటే రగడ సంబంధమైన ఛందస్సు.
అదే
అది, ఇవి సంకీర్తనలు.
ఓకే,
మళ్ళీ ఈ సంకీర్తనలన్నీ కూడా ఆ రగడ సంబంధమైనటువంటి దేశీయ ఛందస్సుల నుంచి వచ్చినవే. ఇప్పుడు ఈ మన సినిమా పాటల్లో కూడా ఈ ఛందస్సులు ఉంటాయి.
సినిమా పాటలు ఇప్పుడు వాటిలో ఉంటున్నాయా?
ఇప్పుడంటే ఇప్పుడు ఇప్పుడు నానా రకాలు అయిపోయింది, కానీ ఒకప్పుడు కవులు ఇవన్నీ పరిశీలించేవాళ్ళు.
సో శ్లోకాలు,
శ్లోకాలంటే సంస్కృతంలో అనుష్టుప్ అంటాము, మనకు ఉన్నట్టు శార్దుల వృత్తాలు కూడా ఉన్నాయి. అనుష్టుప్ అంటే 32 అక్షరాలు ఉంటాయి, అవి అక్కడ కూడా నియమాలు ఉన్నాయి. మళ్ళీ ఒక ఈ పాదానికి 8 పాదబద్ధ, అక్షర సమహ, తంత్రిలయ సమన్విత అని వాల్మీకి అనుకుంటాడు. ఆయన అప్రయత్నంగా ఒక శ్లోకం చెప్పేస్తాడు ముందు, తర్వాత అరే నా నోట్లో ఇలా వచ్చింది ఏమిటి అనుకుంటాడు.
ఓకే,
వాల్మీకి అప్పటికి ఆయన ఏమి చెప్పాలని ప్రయత్నం లేదు. మా నిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాధేకం అవధి కామమోహిత అనేస్తాడు. ఆ సన్నివే పక్షులు రెండు ఉంటాయి, ఒక పక్షిని పోయేవాడు కొడితే కింద పడిపోయి తరపట
అప్పటికప్పుడు వచ్చేసింది
వచ్చేసింది. అప్పుడు శిష్యుడు చూసి అంటాడు, ఏమిటి రాయి నేను అనుకోకుండా ఇట్లా అయిపోయింది, నేను చెప్పిన అంశంలో పాదబద్ధంగా ఉన్నాయి, అక్షర సమంగా ఉన్నాయి అంటే. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు ఆయన, అయ్యా ఇప్పుడు సరస్వతి ప్రతిష్ఠితమైంది నీ మనసులో, మచ్చంద దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి, కాబట్టి నువ్వు చెప్పగలుగుతున్నావు అలాగా.
ఓకే,
ఎందుకు సరస్వతి ప్రతిష్ఠితమైందంటే రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమ, రామాయణం నువ్వు చెప్పాలి కాబట్టి సరస్వతి వచ్చి కూర్చున్నది. కాబట్టి ఆ సరస్వతి సంబంధమైనటువంటి ఒక సంస్కారం మనసులో ఉన్నప్పుడు ఈ ఛందస్సు, వ్యాకరణము, శబ్దశాస్త్రాలు ఇవన్నీ కూడా మనకు అవగాహనకు వస్తూ ఉంటాయి.
ఓకే, ఇప్పుడు మీరంతానేమో వేరే వాళ్ళు రాసిన పద్యాలో లేకపోతే గద్యాలో లేకపోతే శ్లోకాలో చెబుతున్నారు, మీరు సొంతంగా ఏమైనా ఎందుకు రాయలేకపోయారు?
రాసినవి ఉన్నాయి, నేను రాసిన పద్యాలు కూడా అవధానంలోనే మేము సొంతంగా చెప్పేవి కదా.
ఓకే,
అవధానంలో ప్రాచీన కవులు చెప్పిన కాదు,
మా అప్పటికప్పుడు మీరు
మేమే ఆసుగా
చెప్పేయాలనుకోండి
చెప్తాం.
అది ఏమేమి చెప్పేవాళ్ళు మీరు ఎక్కువగా? ఏం చెప్పారు?
సహజంగా అన్ని శార్దూలాలు, మత్తేభాలు, మరి అన్ని విశేష ఛందస్సులు అంటారు, పంచచామరం అంటారు, అటువంటి ఛందస్సులు కూడా చెప్పాను. నేను ఎక్కువ ఛందస్సులు కూడా సాధన చేశాను. మనకు కొన్ని వేల ఛందస్సులు ఉన్నాయి సంస్కృత ఆంధ్రాల్లో కలిపితే, అన్ని వేల ఛందస్సుల్లోనూ పూర్తిగా కవిత్వం చెప్పిన వాళ్ళు ఇప్పటికి లేరు. తిక్కన్న గారు ఒక 150 దాటించారు విషయ వృత్తాలు ఛందస్సులు. మళ్ళా ఆధునికుల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు 160 ఛందస్సులు చెప్పారు. కావ్యం అంటే ఛందస్సు కోసం చెప్పడం కాదు, కానీ మహాకావ్యం అయితే ఎక్కడో చోట ఒక అది వస్తుంది.
అదేలేండి,
అలాగా.
ఓకే,
ఇప్పుడు నేను కూడా కొన్ని కావ్యాలు రాసే ప్రయత్నంలో ఉన్నాను.
అవునా?
అవి రాస్తున్నాను కూడా. ఇప్పుడు పూర్తయిన తర్వాతనే వాటి గురించి చెప్పేది బాగుంటుంది. అయితే నేను అంతకంటే ఎక్కువ రాయాలనే తపన మాత్రం ఉంది.
ఓకే,
రాస్తానో ఇప్పుడు చెప్పలేను,
అదేలేండి,
కానీ నా కృషి మాత్రం సాగిస్తాను. అంతకంటే తిక్కన కంటే విశ్వనాథ వారి కంటే కూడా ఎక్కువ ఛందస్సులు చెప్పాలి అనే తపన మాత్రం నాకు.
ఓకే, పట్టుదల ఉంది. జనరల్గా అవధానం చేసే వాళ్ళని పృచ్ఛికలు అంటారు కదా, ప్రశ్నించే వాళ్ళని.
అవును,
వాళ్ళు చాలా తికమక పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కడో ఒక దగ్గర మీ ఏకాగ్రతను దెబ్బతీసి విఫలం చేయాలని. అలా బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడు ఎదురయ్యా మీకు?
అవధాన ప్రక్రియలో ఒకటేమిటంటే, నిజంగా ఇప్పుడు మనకు ఇబ్బందిగా ఉంది, క్లిష్టభూయిష్టంగా ఉంది అంటే అప్పుడు మానేస్తాం ఇక.
అవునా?
అంతే, వారు ఎంత ఎట్లా అడిగినా పర్వాలేదు, మనం చెప్పగలము అనే ధీమా ఉన్నంతకాలమే చేయగలం.
ఓకే,
ఇప్పటికి ఉంది నాకు ఆ ధీమా.
ఇప్పుడు మధ్యలో మానేలా?
లేదు, ఇప్పటికి కూడా ఇటీవల భీమవరంలో ద్విగుణిత అష్టావధానం చేశాను, వేగంగా చేయగలిగాను. అవధానం చివరి పద్యాలు అప్పజెప్తాం ధారణ అంటారు. చాలా మంది పండితులు గారు సాయంత్రం రైల్వే స్టేషన్కి వచ్చారు, అక్కడ మళ్ళీ ధారణ చేసి చెప్పాను ఆ పద్యాలన్నీ వాళ్ళకి. కాబట్టి ఇప్పటికీ ఇంకా మనస్సు ఆ రంగంలో ఉంది,
పట్టుంది
ఉంది ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఇక మనం ధారణ కష్టంగా ఉంది, ఛందస్సు కష్టంగా ఉంది అనిపిస్తే అప్పుడు
విరమించేయటం,
విరమించేయచ్చు ఇప్పటికంగా.
మధ్యలో మాత్రం ఇప్పుడు ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తికమక పట్టడం కానీ ఇబ్బంది పట్టడం కానీ
ఇప్పటి వరకు
విత్తుకోవటం కానీ జరగలేదు?
లేదు లేదు, ఇప్పటి వరకు అప్రతిహతంగానే జరిగింది. అష్టావధానాలు చేశాను, ప్రత్యావృత్త పరిపూర్ణ అష్టావధానం చేశాను నేను.
అదేంటి
అంటే, ఇప్పుడు సహజంగా అష్టావధానాలు చేసేటప్పుడు ఒక్కొక్క ఆవృత్తిలో ఒక పాదమే చెప్తారు, ఒక్కొక్క రౌండ్ అంటారు. రెండో ఆవృత్తులు అంటే రెండో రౌండ్లు రెండో పాదాలు చెప్తాం, మూడో ఆవృత్తులు మూడో పాదాలు, నాలుగో ఆవృత్తులు నాలుగో పాదాలు, చివర అప్ప చెప్తాం. అలా కాకుండా ప్రతి ఆవృత్తికి పూర్తిగా పద్యం చెప్పడం,
ఓకే,
నాలుగు పాదాలు అలా చెప్పి కూడా చివరిలో మళ్ళీ ధారణ చేశానండి.
ఓకే,
అది అది ఒక పెద్ద ప్రయత్నం అది. తర్వాత చతుర్గుణిత అష్టావధానాలు, ఇప్పుడు ఒక అష్టావధానం కాదు నాలుగు అష్టావధానాలు ఏకకాలంలో చేయడం 32 మంది పండితులతో.
ఓకే,
అలాగే దశగుణిత అష్టావధానం 10 ఒకేసారి చేయడం. నేను ఇప్పుడు షోడశ గుణితం వరకు చేస్తున్నాను,
అంటే
16 ఒకేసారి షోడశ గుణిత. తర్వాత సహస్రావధానం చేశాను 96లో. 2007లో మీలాంటి పెద్దలంతా ప్రోత్సహించారు, ఇక్కడ అపూర్వ పంచ సహస్రావధానం అని చేశాను 5000. ఇప్పటికి అదే రికార్డు,
వేరే ఎవరు చేయలే
లేదు. కాబట్టి ఇది ఇప్పటికి అది రికార్డు, 5000 పంచసహస్రావధానం చేయడం జరిగింది. అలా ఆ తర్వాత మళ్ళీ అమెరికాకు వెళ్ళాను, అక్కడ అవధానాలు చేశాను, ఇప్పటికీ చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికి వరకు ఏమి నాకు
సంభావన బాగా ఇస్తారా అవధానం చేసినందుకు?
సంభావన అంటే కొన్ని సంస్థలు బాగా
ప్రోత్సహిస్తాయి,
ప్రోత్సహిస్తారు. కొన్ని సంస్థలు వాళ్ళకు ఫండ్స్ ఉండకపోవచ్చు.
సందర్భాన్ని
నేను అన్ని రకాలు చూశాను. నాకు ప్రారంభంలో విద్యార్థిగా అవధానాలు చేస్తూ ఉంటే 116లు ఇచ్చేవాళ్ళు.
ఓకే,
కానీ బాగా ఆనందంగా ఉండేది అప్పుడు.
అదే అది ఆ రోజులు మరి 116
కొంతమంది అర్ధ 116లు ఇచ్చేవాళ్ళు, అంటే 58 రూపాయలు ఇస్తే ఆనందంగా ఉండేది. అలాగా కొన్ని సందర్భాల్లో బాగా సత్కరించిన దాతలు ఉన్నారు.
గరిష్టంగా ఎంత ఇచ్చారు మీకు?
గరిష్టంగా అంటే అమెరికాలో సమాధానాలు చేసినప్పుడు అక్కడ ముందు స్వతసిద్ధంగా ఇలా ఇస్తామని చెప్పరు, కానీ
ముందు చెప్పరు.
ఎక్కువ మంది తెలుగు వాళ్ళు వస్తారు,
అవును,
తెలుగు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు స్పందించిన
స్పందించేదాన్ని బట్టి
బట్టి ఇచ్చే సందర్భాలు ఉన్నాయి.
ఓకే,
కాబట్టి అక్కడ మన దేశంలో కూడా కొన్ని అవధానాలు శతావధానాలు చేసినప్పుడు 100,000 రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, అక్కడ 10 లక్షలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే, ఈ అవధాన ప్రక్రియ కానీ ఇవన్నీ మీరు చెప్తే మా బోటి వాళ్ళకి వినడానికి బాగుంటాయి కానీ అర్థం కావు. అది పండితులకే పరిమితమైన ఒక ప్రక్రియ.
నేను అందుకనే ప్రతిపద్యానికి అర్థం తాత్పర్యం చెప్తాను. నేను చివరి ధారణ చేసిన తర్వాత సభలో పద్యాలని అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కొంతమందికి ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేకుండా ఉండొచ్చు. అటువంటి వారు కూడా రసజ్ఞతతో ఆస్వాదించాలంటే మనం అర్థం తాత్పర్యం చెప్పి,
అది చెప్పకపోతే ఏంటంటే అది ఏదో బాగుందిలే అనిపిస్తుంది తప్ప.
ఇక్కడ పంచసహస్రావధానం చేసినప్పుడే గోదావరి సీమ నుంచి వృద్ధ పండితుడు మహానుభావుడు, ఆయన ఒక ప్రశ్న అడిగాడు నన్ను, పెప్సీ, మజా, కోకా కోలా, థమ్స్అప్ ఈ 4 పదాలతో మీరు తిరుమల బ్రహ్మోత్సవాలు వర్ణించండి అని అడిగాడు. తిరుమల బ్రహ్మోత్సవాలకు ఈ 4 పదాలకు సంబంధం ఉండదు, ఇలాగే ఉంటాయి సవాల్.
సవాల్ అంతేగా.
హరీ కల్పాంచిత కాంతి సంకరిత దీపేప్సీడ్యమై వేదవిత్ ప్రాకామ్యాంచిత సమాచారం మంత్రస్ఫీతమై కష్టిచే కోకా కోల శుభాంకు చూచెదరు భక్తులు తిరుమలన్ భక్తహృత్ సాకల్పోత్సవ వేళ దైవత వతంస ప్రాభవం బొప్పగన్. ఈ పద్యం చెప్పాను. ఈ పద్యం చెప్పడానికి ఆ రోజు నాకు సుమారు 40 సెకండ్ లోవే చెప్పేశాను. ఆ మహాపండితుడు ఆయన సంస్కృతాంధ్రాల్లో దిగ్దంతి. ఆయన 3 వారాలు నేను సంసిద్ధంగా దీన్ని ఒక పద్యం రాసుకున్నాను ఆయన, నేను కానీ నువ్వు సెకండ్లో తేల్చేశావు, అది అవధానికి ఉన్నటువంటిది పండిత్ అని ఆనంద భాష్పాలు
రాశారు. పదాలతో
ఆయన ఒక పద్యం తయారు చేసుకొని వచ్చాడు, కానీ అంత ధారాశుద్ధిగా లేదు అది.
ఓకే,
ఎందుకంటే పండితులకు ధారాశుద్ధి కష్టం, వాళ్ళు పదాల కోసం పదాలు పెడతారు. ఉంటుంది దీప ప్లస్ ఇప్సా ప్లస్ ఈడ్య, పెప్సీ కోసం, పెప్సీ పెప్సీగా చెప్పకూడదు కదా.
ఓకే,
తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే విద్యుత్ దీప కాంతులు విరుమిట్లు గురుపుతూ ఉంటాయి.
అవును,
హరి కల్పాంచిత కాంతి సంకలిత దీప ఇప్స ఈడ్యమై, ప్రశంసింపదగినటువంటి రీతిలో, పొగడదగిన రీతిలో ఉంటుంది ఆ కాంతి. ఆ పెప్సీ కోసం
అది ప్రయోగం.
మరొక వంక వేదఘోషలు, వేదమూర్తులు, వేదవిత్ ప్రాకామ్యాంచిత సామజారవము, సామాది వేదముల ఘోష, సామజార మంత్రస్ఫీతమై. ముందు వరాహస్వామిని చూచి వెంకటేశ్వర స్వామిని చూస్తాం. కస్తి చేకోక ఆ కోల శుభాంకు, సంస్కృతంలో కోల అంటే వరాహం. వరాహస్వామిని చేకోక ఆ కోల అంటే కోకా కోల వచ్చింది
అది.
అలా దైవత వతంస ప్రభావం, దైవత వతంసము, కలియుగంలో వెంకటేశ్వరుడే కలవు వెంకటనాయక అన్నారు. దైవత వతంసుడు ఆయన, వతంస తంసప్ వచ్చింది
తంసప్.
కాబట్టి ఈ విధంగా ఉంటుంది.
ఓకే,
ఇది ఆయన అడగడం ఛాలెంజింగ్ అడుగుతారు, చెప్పడం కూడా.
ఇలాంటి ఇంకా ఛాలెంజింగ్ ఏమొచ్చినాయి?
ఇలా చాలా చెప్పాను నేను, ఇలా నేను పూరించినవి కొన్ని వేలు ఉంటాయి. భారత్, సమంత, తమన్న, ఇలియానా, ప్రియాంక, ఇది ఒక చోట అడిగారు.
అవునా?
ఈ నాలుగు పదాలతోటి సరస్వతీదేవి స్తోత్రం చెప్పాలన్నారు.
ఓకే,
భారతీ హాసమంతయు ప్రభలు నెడద, భారతీ హాసమంతయు ప్రభలు నెడద, అంతమన్నాడ అజ్ఞానమనడి అరికి. ఆ సరస్వతీదేవి యొక్క నవ్వులు హృదయంలో నిండిపోతే అజ్ఞానం అనే శత్రువును పారద్రోలుతున్నాను. పూల దోయిలియా నాదు బుద్ధి అనగా, పో ఇలియానా
వచ్చేసింది,
పో అమ్మ నీ కర్పణము వాక్ ప్రియాంక చరిత,
ఆ
ప్రియాంక. ఈ పద్యం చాలా మా ఆంధ్రజ్యోతిలో కూడా బాక్స్ గట్ రాసేట్టు గుర్తు నాకు.
ఓకే,
వేరేది చెప్తే కాబట్టి అదే ఇలా ఉంటాయి సవాళ్ళు.
అదే అంటున్నా,
అలా ప్రశ్నించినంత మాత్రం వాళ్ళు కష్టంగా అడిగారని మనం అనుకోకూడదు.
కష్టపెట్టడానికే కదా అడుగుతారు, అడుగుతాను వెలుగు తీయడానికి కదా.
ఇది వినోదం, ఇది సాహిత్యంలో ఆస్వాదించే వాళ్ళు, సదస్సుల్లో ఉన్నవాళ్ళు. నేను అర్థం తాత్పర్యం చెప్తాను, ఏ పదానికి ఆపదం బాగా పదప్రత్యయ విచ్ఛేదం చేసి ఇది దీనికి అర్థం చెప్తే వాళ్ళకి ఎంతో బాగా అర్థం అవుతుంది. సిగరెట్ టింపని వెంకటేశుడు, సురల్ సేవింప తద్వాసనలు. ఒక సమస్య ఇది, అవధానాల్లో నాలుగో పాదం ఇచ్చేస్తారు, పై మూడు పాదాలు పూరించమంటారు. ఇది ఒక అంశం. వెంకటేశ్వర స్వామి సిగరెట్ ఇంపుగా ఉందంటే దేవతల పక్కన బాగుండు స్వామి, బాగుండు స్వామి అన్నారట, అదే అర్థం. దాన్ని నేను తిరుపతిలో ఒక మేడం గారు ఇచ్చారు ఈ సమస్య నాకు. విగళద్ధక్తి రసార్ద్ర గీత తతులన్ విశ్వ ప్రకాశంబుగా తగ వినిపించిన తళ్లపాక కవి తాదాప్యాన శృంగార భావ గరిష్ఠోజ్వల దీప్తిమంతములు తద్వాక్యంబు లాలించి వాసిగా రెట్టింపని వెంకటేశుడు. ఈ సిగరెట్ అనే పదాన్ని మూడో పదంలో చివర వా అక్షరం పెట్టడం వల్ల వాసిగా
అయిపోయింది.
రెట్టింపని వెంక, అదే మళ్ళీ ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, రెట్టి ఇంకా నాకు ఇంకా వినాలనుంది.
అవును,
తాళ అన్నమాచాల వారి కీర్తనలు చెప్తూ ఉంటే ఇంకా చెప్పబోయా, ఇంకా చెప్పబోయా అంటున్నాడు. దేవతలు కూడా పక్క నుండి ఆనందిస్తున్నారు అనే భావంతో అది పూర్తి
సిగరెట్ ముందు వా తీసుకొని కలిపి
తీసుకురావడం. అదే అంటే శబ్దగతమైనటువంటి ప్రజ్ఞ.
అవును,
మనకు అన్ని అన్ని శబ్దాలని, ఏ శబ్దాన్ని ఎలా సంవాదం చేసుకోవాలి, సంయోజనం చేసుకోవాలి, ఎలా సమన్వయించుకోవాలి, ఈ దృక్పథంతో అందులో పదునెక్కుంటుంది మనస్సు.
అదే
అది
కరెక్ట్. అది అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇవన్నీ మామూలు అవధానం అనేది చాలా తక్కువ మందితో మంది మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఉంటారు. టీవీల్లో వాటిల్లో వీటికి అంత విస్తృత ప్రాచుర్యం రాలా.
కొన్ని లైవ్ ఇచ్చున్నారు
కొన్ని సందర్భాల్లో,
సందర్భాల్లో నేను మొన్న ఉగాది రోజు కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఒక అవధానం చేశాను, అయితే రికార్డ్ చేశారు ముందు, చేసి ఇస్తే అది బాగా అంతర్జాతీయ స్థాయిలో కూడా చూసి చాలామంది ఆనందించారు.
అంటే ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు అనేది కూడా తెలియదు చాలామందికి,
తెలియదు. అయితే అదే
ఇప్పుడు ఇట్లా శమంత ఇలియానా ఇతమన్నా ఇవి అడుగుతారా ఇట్లానా అని చెప్పి.
అంటే ఆ పండితులు ఏం చేస్తారంటే ముందు ముందు వారు సిద్ధం అవుతారు, ఇవి ఇవి ఛందస్సు కుదుగుతాయా, వ్యాకరణానికి కుదుగుతాయా, ఏదో అడిగేస్తే ఏదో అయిపోతే ఎలాగా,
అదే ఓకే
అలా చేసేస్తారు అవి. అందుకని పండితుడు అడిగాడు అంటే ఈయన చాలా జాగ్రత్తగా వచ్చున్నాడు తగిన సామాగ్రితో మనం కూడా మన మనసును పదును పెట్టే ప్రయత్నం చేస్తాం.
ఓకే,
ఇది కాబట్టి ఇది ఒక్కొక్కసారి ఎట్లవుతుందంటే ఈ చందో వ్యాకరణాలతో పరిచయం లేనటువంటి వాళ్ళు హఠాత్తుగా వచ్చి నాకు కూడా నాలుగు పదాలు ఇవ్వాలనుందండి పద్యం చెప్తారా అంటాడు. అప్పుడు చాలా కొన్ని ఉంటాయి, కానీ అటువంటి సందర్భాల్లో కూడా నాకు ఇబ్బందులు కలగల.
ఏమి ఎట్లాంటివి వచ్చినాయి?
ఇక్కడే అవధానం చేస్తున్నప్పుడు రాజకీయ నాయకుడు ఒక ఆయన వచ్చాడు. అప్పటికే పెద్ద ఆయన, ఆయన ఈ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగానే ఉంది. నేను కూడా నాకు నాలుగు పదాలు ఇవ్వాలని ఉత్సాహంగా ఉందండి అన్నారు. అప్పుడు ఈ దత్తపదలు చెప్తున్నాను, సభాధ్యక్షులుగా ఉన్న వాళ్ళు ఇవ్వండి చెప్తారు అవధాని గారు అన్నారు. నాకు ఏమి పదాలు గుర్తు రావడం లేదండి, మా ఇంట్లో సీరియళ్ళు చూస్తూ ఉంటాము, ఎండమావులు, అంతరంగాలు, ఋతురాగాలు, సుఖదుఖాలు, ఈ నాలుగు సీరియళ్ళ గుర్తొస్తున్నాయి నాకు. ఈ నాలుగు పదాలు వచ్చేట్టుగా మా నాయకురాలు సోనియా గాంధీని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పండి అన్నారు. ఇది ఇటువంటివి నిజమే, ఎందుకంటే వాళ్ళు తెలిసి అడగరు.
అవును, అదే.
అప్పుడు ఒక క్షణం సరస్వతిదేవిని ప్రార్థించా మనసులో, అమ్మా ఇది విషమ పరీక్ష పరిష్కరిస్తావు అని ఒక క్షణం కళ్ళు మూసుకున్నాం. అందులో మళ్ళీ ఆయన ఏమన్నారంటే, చిన్నప్పుడు తెలుగు వాచకంలో మేము చదువుకున్నామండి, కంద పద్యాలను తేటగీత అట్ట ఉంటాయి, ఒక తేటగీతలాగా చెప్పండి నాకు అన్నాడు. అవి పెద్ద, 5 అక్షరాలు 6 అక్షరాలు ఉన్నాయి. శారదులము మత్యము లాంటివి ఎత్తుకుందామని నేను ప్రయత్నిస్తున్నాను. చిన్న పద్యం అది, ఎంత అందులో సగం పాదం ఇంచుమించు అవి జరిపోతాయి.
అవును,
అయినా ఆనాడు అదే సరస్వతి కటాక్షం అంటామండి, ఒకసారి కళ్ళు మూసుకుంటే అద్దంలో చూసేట్టు కనిపించింది ఆ పద్యం. పదవి నిండమావులుగా భావనము చేసి భారత అంతరంగాలలో పరిఢవిల్లే, కానీ ఎన్నికల ఋతురాగాలలోన సోనియా సుఖదుఖాలు చూసుచుండే అని చెప్పానండి. ఇది చాలా అది బాగా అంత సముచితంగా ఒదిగిపోయింది. చాలా ఊపిరి పీల్చుకున్న ఆ రోజు. పండితులు శాస్త్రం తెలిసిన వాళ్ళైతే
కదొక రకంగా ఉంటుంది
ఉంటుంది. అక్కడ మనం
మాబోటాలు అడిగితే అసలు మాకేంటో తెలియదు, ఏదో నోటికొచ్చింది అనేస్తాం
అంటాము. కానీ అలాంటి అంశాల్లో కూడా పరిష్కరించడం అన్నది నేను అలాంటి చాలా చేశాను, దేశ విదేశాల్లో చేసి. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో చేస్తూ ఉంటే అక్కడ తెలిసి ఏం అడగరు, ఏదో రోజు 4 పదాలు ఇస్తారు.
అవును,
అవి కొన్ని అట్లా చెప్పడం. ఇలా ఇప్పటి వరకు నాకు అన్ని ఆ తల్లి సరస్వతి కటాక్షం చేత అన్ని నేను దిగ్విజయంగానే పూర్తి చేయగలిగాను.
ఎక్కడ ఇబ్బందులు
ఎదుర్కోలేదు.
కానీ రాను రాను ఈ అవధాన ప్రక్రియకి ఆధారం తగ్గిపోవట్లా?
అది కూడా యథార్థమే, ఆదరణ తగ్గుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువ ప్రవచనాల పైన పోతుంది.
అవును,
అవధానాలు తగ్గింది.
ప్రవచనాలు,
అవధానాలు కూడా, అవధానాలు చేసేవాళ్ళు కూడా మీరు భాగవతం ప్రవచనం చెప్తే వింటామని మేము దానికి కూడా అలవాటు పడ్డాం.
ఓ, ఓకే.
ఎందుకంటే ఇప్పుడు అవధానాలు అనేది ఆ ప్రజ్ఞ ఉన్నప్పుడు అది బాగా మంచి వెంట్రుకలు బాగున్నామా ఏ కుప్పైనా వేస్తుంది అంటారు కదా.
అవును,
అలా ప్రవచనానికి కూడా ధారణ ఉపయోగపడుతుంది. అందుకని నాకు ఇప్పుడు భాగవత సప్తాహం చేసిన, రామాయణ అవగాహన చేసిన అది కూడా బాగానే
ప్రవచనాల్లోకి వెళ్ళిపోయారా?
ప్రవచనాలు కూడా చేస్తున్నాం బాగా. అవి కూడా ఇప్పుడు భాగవత సప్తాహాలు దగ్గర దగ్గర 40 చేశాను. అలాగే రామాయణ నవాహాలు చేశాను. ఇటీవల అమెరికా వెళ్ళినప్పుడు డెట్రాయిట్లో అక్కడ రామాయణం చెప్పాను 9 రోజులు. చాలా బాగా ఆనందించారు. కానీ అవధానాల పట్ల ఆసక్తి కంటే ఇప్పుడు ప్రవచనాల పట్ల ఆసక్తి ఎక్కువ ఉంది. అది
ఎందుకు వచ్చిందంటారా మార్పు మీ దృష్టిలో?
మార్పు రావడంలో ఏమిటంటే కాలగమనంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. మళ్ళీ హఠాత్తుగా అవధానాల పట్ల కూడా ఆసక్తి కలగచ్చు, చెప్పలేము. ఒకప్పుడు ఎక్కువ ఉండేది. ఈ ప్రవచనాలు అవధానులే కాకుండా వేరే వాళ్ళు కూడా అవధాన ప్రవచనాలు చెప్పేవాళ్ళు వచ్చారు పండితులు. ఇప్పుడు అవధానాలతోనే నిమిత్తం లేదు.
అవును,
వాళ్ళు అవధానులు కాదు, వాళ్ళకు ధారణాశక్తి అవధానులకున్నంతగా ఉండదు.
అవును,
కానీ వాళ్ళు అవధానుల కంటే బాగా పేరు ప్రతిష్టలు సంపాదించే స్థితిలో ఒక నెట్వర్క్ ఉంటుంది.
ఎదిగారు.
అందుకని ఇప్పుడు అవధానులు కూడా, అరే అవధాన ధారణ శక్తి లేని వాళ్ళే అలా చెప్తుంటే మాకేమి
అది కదా
అనే భావంతో వీళ్ళు ప్రవచనాలకు అలవాటు పడిపోయారు.
వాళ్ళు గిట్టుబాటు అవుతుంది,
వాళ్ళు ప్రవచనాలు చెప్పడం, వీళ్ళు ప్రవచనాలు చెప్పడంతో ఇంకా ప్రవచనాలు ఊపి వచ్చింది.
అంటే ఇదంతా నిజంగా భక్తితో. మీరు కొన్ని ప్రవచనాలు చెప్పారు కదా, వస్తున్న వాళ్ళంతా భక్తితోనైనా అని నమ్ముతున్నారా మీరు?
అది కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల భక్తి అనేది మనం నిజంగా ప్రవచనం చెప్పేవాళ్ళు భక్తి కోసమే చెప్పాలి, అది సంప్రదాయం. మరొక ప్రయోజనం ఆశించి చెప్పకూడదు. ఇప్పుడు భాగవతం అంటూ చెప్తే భాగవతంలో ప్రధానంగా చెప్పింది భక్తత్వమే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవాదిదేవుడు ఆయన ఇలా విభూతి ఇలా ఉంటుంది అని ఏదో ఒక ఉపాఖ్యానం ద్వారా చెప్పుడే ప్రయత్నం చేస్తాం. అక్కడ మనం తాదాప్యంతో చెప్పాలి, వినేవాడికి కూడా ఆ తాదాప్యము తన్మయత్వం కలిగేట్టుగా చేయాలి, అది అవసరం. ఇప్పటి రోజులకు అనుగుణంగా కూడా చెప్పాలి.
అవును,
ఏదో ప్రాచీన కాలంలో అలా జరిగింది అదే ఇప్పుడు చేద్దామంటే కుదరవు. ఆ రామాయణాన్ని అధునాతన కాలానికి ఎలా చెప్పాలి,
అవును
అది ముఖ్యం.
వీళ్ళని ఆకట్టుకోవాలి కదా,
ఆకట్టుకోవాలి. కాబట్టి దానికి అనుగుణంగానే మహాకవులు రాశారు కూడా.
ఓకే,
ఇప్పుడు రాముడు సీత ఒకరోజు ప్రవచనం ఒక పెద్ద ఆయన చెప్తుంటే విన్నాను నేను, అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి దశరథ మహారాజు గారు చెప్తేనే రాముడికి సీతను చేసుకున్నాడు అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు కుదరదు, అది వినేవాళ్ళు ఆసక్తిగా వినొచ్చు.
అవును,
ఇప్పుడు వధూవరుడు కాసేపు మాట్లాడుకోవాలి, వాళ్ళ భావాలు ఏమిటో
తెలుసుకోవాలి,
వాళ్ళ భవిష్యత్తు ఏమిటో
అవును
వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఏంటారు ఇప్పుడు?
అవును,
ఆయన ఒక చదువు చదువుంటాడు, ఈమె ఒక చదువు చదువుంటుంది, మరి నా చదువుకు నీ చదువుకు ఎక్కడన్నా పోలికలు వస్తాయా? ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు.
అవును,
కాబట్టి దీనికి అనుగుణంగా మనం చెప్పాలి.
అవును, తరాలు కాదు,
తరాలు కాదు. కాబట్టి ఏడు తరాల్లో మరి ఎవడు ఎవడు ఏమో చేసుంటే ఇప్పుడు వచ్చినా ఎవడు చూడడు అది. ఇప్పుడు ఇప్పుడు ఏమిటి నీ సంగతి,
ఇప్పుడు ఏంటి రేపేంటి,
రేపేమిటి
అంతే.
అది ఇప్పుడు ఇప్పుడు దీనికి అనుగుణంగా చెప్పాలి. అటువంటి అంశాలు రామాయణంలో పుష్కలంగా ఉన్నాయి.
ఓకే,
సీతాదేవికి సమయస్ఫూర్తి ఎక్కువ రాముని కంటే కూడా. జటాయు వచ్చి రక్షిస్తానంటే రావణుని ఎదుర్కొని వెంటనే చెప్తారు అమ్మవారు, స్వామి నీ బలం చాలదు వీడిని నిద్రించడానికి, నువ్వు చేయవలసిన మహోపకారం ఏంటంటే వెంటనే పోయి రాముడిని తీసుకుని వీడిని చంపేస్తాడు. అంటే ఎందుకమ్మా నేను ఎదిరిస్తానని ఎదిరిస్తాడు
ముందుగా?
ఆమె చెప్పినట్టు చేస్తుంటే ఆడికి అయిపోయేది రామాయణం.
అవును,
అందుకోసం చెప్పారు మహాకవులు.
అది
రామాయణాన్ని ఎందుకు చెప్పారంటే మనం తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అందులో.
అవునవును,
అయ్యా ఇక్కడ నిజంగా సీతాదేవి కూడా లక్ష్మణుని మాట వినుంటే
అవును
ఆపద రాదు,
రాదుగా అంతేగా
రాదు. కాబట్టి
నేర్చుకోవటం కోసం అది
కాబట్టి ఇప్పుడు మన జీవితంలో తెలుసుకోవాల్సిన నిత్య సత్యాలు కూడా చాలా అందులో ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు మనం చెప్పగలగాలి, మహాభారతాన్ని కానీ రామాయణాన్ని కానీ
అవును
భాగవతాన్ని కానీ చెప్తూ ఉంటే
ఇప్పుడు అవసరమైతే కాంటెంపరీ పాలిటిక్స్ కూడా జోడించవచ్చు,
జోడించాలి. నిజానికి ఇప్పటి రాజకీయాలు అప్పుడులో కూడా ఉన్నాయి.
రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలే.
ఒకసారి నేను బదరీ క్షేత్రానికి వెళ్తే అక్కడ కృష్ణ భగవానుడు గురించిన కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. సాధులు సంతులు వ్యాస మహర్షి గుహకు వెళ్ళాను నేను. వ్యాస మహర్షి ఎక్కడైతే మహాభారతం భాగవతం చెప్పాడో ఆ గుహకు వెళ్ళాను. అక్కడ కొంతమంది పండితులతో మాట్లాడే అవకాశం కలిగింది.
ఓకే,
వాళ్ళు చెప్పే అంశాలు విని నేను కృష్ణ నవనీత అని చిన్న పుస్తకం కూడా రాశాను. అందులో ఈ శకుని అనేవాడు, ఇతనికి పెద్ద యుద్ధ విద్యలు ఏమి రావు, ఈ పాచికలాడమే. కానీ యుద్ధం దగ్గరికి వచ్చే కొద్దీ మనసులో ఎక్కువ ఒత్తిడి ఎవరికంటే ఇద్దరికి, శకునికి దుర్యోధనుడికి. దుర్యోధనుడికి ఎటు ఉంటుంది, ఎప్పుడు పాండవులతో పోరుద్ది కాబట్టి.
అవును,
పైగా వాడిని యుద్ధ విద్యలు రానివాడేం కాదు, వాడు యుద్ధంలో
ఆరితేరినవాడు.
వీడికి అది కూడా రాదు.
అవును,
శకునికి. కాబట్టి యుద్ధానికి ముందు రోజు రహస్యంగా వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడి పాదాలపైన పడతాడు. కృష్ణ, నా సంగతి నీకు తెలిసిందే, మరి నేను నేను ఆశ్రయించడానికి వచ్చానంటాడు. అంటే మరి ఏమిటయ్యా, దేనికి ఆశ్రయించడానికి వచ్చావు, ఇంక యుద్ధం రేపు వస్తూ ఉంది, ఇప్పుడు ఇంక ఆశ్రయించడం ఏముంది అంటాడు. అది కాదు కృష్ణ, నువ్వు భగవంతుడనే విషయం నాకు తెలుసు, వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ కౌరవులు పట్ల నాకు మనసులో కొంత క్రోధం ఉంది. మా వంశాన్ని నిర్మూలన చేశారు కాబట్టి వాళ్ళ వంశాన్ని నేను నిర్మూలన చేస్తున్నాను, నీకు కూడా తెలుసు. అందుకని 100 మంది కౌరవులను చంపిన తర్వాత ఈ శకుని చంపండి,
ముందు చంపద్దు,
ముందు చంపద్దు. ఆ 100 మంది మరణం చూడాలనే ధ్యేయం ఉంది వీడికి, అది మనసులో ఉండే మాట చెప్పుకుంటాడు. నిన్ను చంపుతానని ఎవరు ప్రతిజ్ఞ చేసింది అని అడుగుతాడు కృష్ణుడు. సహదేవుడు అంటాడు, పిలిపిస్తాడు సహదేవుడిని. ఇలా మీ బావగారు అడుగుతున్నారయ్యా, మరి ఆయన ఎప్పుడు చంపాలని ప్రణాళిక అంటే అనుకుంటే తొలి రోజు చంపేస్తాడు సహదేవుడు. ఆయనకేమి రావు, పెద్ద బలమేమి లేదు. మరి మా ప్రతిజ్ఞలన్నీ ఉపసంహరించుకోమన్నా మేము ఉపసంహరించుకుంటాం బావా, నువ్వు ఇప్పుడు చెప్తే అప్పుడు చంపుతాను, మాకు వ్యూహకర్త నువ్వు, మాకు నీ సందేశం కావాలి
కదా
సహదేవుడు. సరే, వీడు అదే పనిగా దుర్మార్గుడైనా సరే మంచివాడైనా వచ్చి అర్థిస్తున్నాడు, ఆశ్రయించాడు, మనం ఏదో వీడికి ఒక వరప్రదానం చేయాలి. అట్లనే క్షమించడానికి లేదు,
అవును,
యుద్ధంలో వచ్చిన తర్వాత చంపకుండా వదిలిపెట్టేది లేదు.
అవును,
99 మందిని చంపిన తర్వాత నిన్ను చంపుతారయ్యా పాండవులు సరేనా అంటాడు. ఆ 100 వాడు ఎవడై ఉంటాడు స్వామి అంటాడు. అది ఇప్పుడు నీకు వద్దు, అవన్నీ అడగద్దు, ఇంక వెళ్ళొచ్చు నువ్వు. 99 మందిని చంపితే ఇంక 100 వాడు ఏం చేస్తాడు? తప్పకుండా చేస్తాడు.
అవును,
సరే ఈ వరం కూడా చాలు, ఇంత మాత్రం ఇచ్చాడని 4 అడుగులు పెట్టి మళ్ళీ ఈ కాళ్ళపైన పడతాడు. ఇంకా ఏమయ్యా నీకు అంటే, ఈ శకుని కొడుకును కూడా అప్పుడే చంపమంటాడు, వాడికి కూడా ఏం రాదు.
ఓకే,
వాడికి కూడా ఏం రాదు. వాడు చనిపోతే పుత్ర శోకం ఒక క్షణం నేను తట్టుకోలేను. చూడండి, మనస్తత్వం అనేది, వీడు మాత్రం పుత్ర శోకం తట్టుకోలేడు.
అవును,
వీడి తోబుట్టుకే పుత్ర శోకం కలగాలి.
అది
అది స్వార్థం అన్నది.
అంతే,
మహాభారత ఇప్పుడు కూడా ఆ స్వార్థం ఉంది కదా.
అంతేగా, అంతకు మించిపోయింది కదా.
సరే, కృష్ణుడు వరం ఇస్తాడు, అలాగేలే అని. మనం మహాభారతం చదివామంటే అది అవన్నీ విన్న తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి నేను తిక్కిన భారతం చదివాను. నిజంగానే దుశ్శాసనుని వాళ్ళందరూ చంపిన తర్వాతనే చంపుతాడు సహదేవుడు వీడిని. అన్ని రోజులు బతుకుంటే అంత బలం లేదు వాడికి.
అవును,
లేదు,
మామూలు కూడా అర్పకుడే.
అర్పకుడు కాబట్టి ఇవన్నీ ఈనాటికి కూడా పనికొచ్చేవి కదా, ఇప్పటికి కూడా.
అవును,
మనకు నిత్య సత్యాలు.
మహాభారతం అసలు దానికి తిరగలేదులేండి, అది ఎప్పటికైనా సరే.
రామాయణంలో కూడా ఉన్నాయి అలాంటివి,
అన్ని కుట్రలు కీర్తులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు
మహాభారతం అనేది మానవ మనస్తత్వానికి దగ్గరగా ఉన్నటువంటి ఇతిహాసం.
దగ్గరే ఉంది,
మమేకం, మమేకమైపోయినటువంటి ఇతిహాసం. రామాయణం కూడా ఇంతకంటే ముందు జరిగింది కాబట్టి అప్పటి మానవ ఆలోచన, ఆ విధానము అప్పుడు కూడా కొన్ని ఉన్నాయి. మనకు కొన్ని 100 రామాయణాలు ఉన్నాయండి, సంస్కృతంలో కానీ భారతీయ భాషల్లో. యోగ రామాయణం అని ఒకటి ఉంది. ఆ యోగ రామాయణంలో నేను ఒక ఇతిహాస చిన్న కథ చదివి ఆశ్చర్యపడ్డాను. మారీచుడి దగ్గరికి వస్తాడు రావణుడు, ఎలాగైనా నీ మాయలు ప్రయోగించి నేను సీతాభరణం చేయాలని అంటాడు. అంటే వాడికి భయం, చిన్నప్పుడే దెబ్బతిని ఉన్నాడు రాముడి దగ్గర, చంపేస్తాడు రాముడు అని చెప్పి చూస్తే వినడు వాడు. సరే, వీడి దగ్గర మరణించడం కన్నా రాముడి దగ్గర బాణంతో మరణించినా మోక్షం వస్తుంది. సరే, నేను ఏదో ఒక మాయ ప్రయోగించి నీకు సహాయం చేస్తానంటే,
ఓకే
సరే నీకు వచ్చిన మాయలన్నీ ఒకసారి నాకు చెప్పు, నాకు ముందు అవగాహన కావాలి, నువ్వు ఎట్లా ఏమారుస్తావాళ్ళని అంటాడు. వాడు కొన్ని మాయలు చూపిస్తూ బంగారు జింక రూపం ధరించే మాయ ఉంది వాడి దగ్గర, అది చూపిస్తాడు. అది చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక అరణ్యంలో సంచరించి కాసేపు చూద్దాం జింకలాగా. అరణ్యంలో పోయి సంచరిస్తాడు. మిగిలిన జింకలు ఉంటాయి కదా,
అవును,
అరే రే మన జాతిలో ఇంత అందమైన జింక ఉందా అని దగ్గరికి వస్తాయి. వీడు రాక్షసుడు కదా,
అవును,
ఆ జహో చేపలు తట్టుకోలేక ఆ జింకల్ని కరకర నవ్వి మింగుతాడు. రావణుడు కొడతాడు వాడిని, నువ్వు తీరా బంగారు జింక అక్కడికి వెళ్ళి జింకలను నవ్వులుతూ కూర్చున్నావు అంటే నా మాయ అంతా పోతుంది, నా ప్రయత్నం అంతా పోతుంది
కదా,
అంటే నాకు నేను ఏం చేయమంటావు ప్రభు, అవి దగ్గరికి వస్తే నేను
తట్టుకోలేకపోయాను
అంటాడు. సరే, సాధన చెయ్యి, సాధన, తినకుండా ఉండటానికి సాధన చేయి ముందు. నేను ఇంకా పూర్తిగా తినను అన్నప్పుడే ఈ మాయ ప్రయోగించాలి, నాకు ఈ మాయ నచ్చింది అంటాడు వాడు.
ఓకే,
దీన్ని యోగ రామాయణం అంటారు.
ఓకే,
అంటే యోగము, ప్రతి సన్నివేశానికి ఒక యోగం ఉంది. అంటే ఇది ఇది మానవ జీవితానికి అవసరమే కదా.
అంతేగా, అవును.
వాడు ఒక సాధన, తొలి రోజు 4 జింకలు తిన్నాడు, మళ్ళీ 2 రోజు ఇంకా తగ్గించుకున్నాడు. అట్లా ఒక 2 వారాలు పట్టింది వాడికి ఏమీ తినకుండా ఉండటానికి, గడ్డి కూడా మేలేడు. ఇప్పుడు ఇంత మాయ నేర్చుకొని వాడు ప్రయోగించాడంటే, మరి ఇటువంటివన్నీ రామాయణానికి సంబంధించిన అంశాలు కానీ భారతానికి సంబంధించిన అంశాలు సమాజానికి ఉపకరించే అంశాలు అవి. కాబట్టి అవి చెప్పగలగాలి మనం,
చెప్పగలగాలి,
వచనాల్లో
సరిగ్గా అన్వయించాలి,
అన్వయించాలి.
అది దాన్ని ఇంకో రకంగా వాడితే వేరే దారిలోకి వెళ్ళిపోతుంది,
అయిపోతుంది. ఆ విధంగా చేస్తే ప్రవచనకర్త యొక్క బాధ్యత కూడా తప్పించుకున్నవాడు అవుతాడు.
అవును,
ఆయన ఇంకా మళ్ళీ ఏదో చెప్తూ పోతూ ఉంటే అది
కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ అవధాన ప్రక్రియ ఒక ఆస్పెక్టు. ఇప్పుడు అసలు వర్తమానానికి వస్తే అసలు తెలుగు భాషకే దిక్కుమొక్కు లేని పరిస్థితి వచ్చింది. ఇక మీకు శ్లోకాలు, పద్యాలు, గద్యాలు ఎవరో ఆలకించే పరిస్థితి మీకు, అంటే తెలుగు మీద మీకు అభిమానం కదా, మీకు బాధ కనిపించలే?
బాధ ఉంది, ఆవేదన ఉంది, కొన్ని పరిస్థితుల్లో బాగా ఇబ్బంది పడుతూ కూడా ఉంటాము. కానీ సమకాలీన పరిస్థితులను చెక్కబెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని. అలాంటి అవకాశాలు ఇప్పుడు మీడియా ఉంది, చొరవ తీసుకుంటే మీడియా ద్వారా భాష యొక్క పోషణ ఎంతో జరగచ్చు, అదొకటి. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ద్వారా ఎంతో జరగచ్చు. మొన్న మాకు మంచి నిర్ణయమే తీసుకున్నారు, ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరిగా చేయాలని. అది కొంతలో కొంత
ఉపశమనం,
ఉపశమనం. కాబట్టి నాకు అనిపిస్తుంది మంచి రోజులే వస్తాయని. నేను ఆశావాదిని కాబట్టి,
అవునా,
మంచి రోజులే వస్తాయి. కానీ ఎక్కడికంటే భాష పట్ల ఆసక్తి విదేశాల్లో బాగుంది. సింగపూర్లో పోయి ఉపన్యాసాలు ఇచ్చినా, మలేషియాలో ఇచ్చినా, మరి అమెరికాకు పోయినా బాగా ఆదరిస్తున్నారు, వింటున్నారు, చాలా మంది వస్తున్నారు కూడా సభకి, అవధానాలు కూడా చేయిస్తున్నారు అక్కడ, రెండు ఆదరణ బాగుంది. కానీ మనం రాను రాను మనకు ఈ మనం అది ఒక తెలుగుతోనే అనిపిస్తుంది.
అవును,
కన్నడంలో కానీ తమిళంలో కానీ
ఇట్లా చాలా పకడ్బందీగా ఉంది.
ఇక్కడ మనకు నాకు అనిపిస్తుంది పెద్ద కారణం ఏమిటంటే భాష పట్ల మనకు పెద్దగా అనురాగం లేకపోవడానికి, ప్రాచీన హోదా సంపాదించాలని తపనపడి రాజకీయాన్ని చేసుకొని వచ్చింది ఇప్పుడు, అది ఇంకా ఒక రూపకల్పన జరగలేదు. కానీ ప్రాచీన సాహిత్యం పట్ల మనం ఆదరణ చూపించడం లేదు. నన్నయ్య కవిత్వం అంటే ఇప్పుడు ఎందుకు,
అవును,
తిక్కన కవిత్వం అంటే ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు అవసరం అది. ఇప్పుడు ఎంఏ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైనటువంటి వ్యక్తి ఒక విద్యార్థి బయట వస్తే తిక్కన పద్యం చెప్తే అర్థం చెప్పలేస్తుంది ఇప్పుడు.
కరెక్టే, అది ఒక అది ఆవేదన కలిగించే విషయం మీరు నేను ఒప్పుకుంటా. కానీ ఎంఏ తెలుగులో ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యి ఉత్తీర్ణుడై వచ్చి ఏమి సాధించాలి అనేది ప్రశ్నకి ఏమి సమాధానం చెబుతాం?
ఒకటి ఏమిటంటే, మేము చూసినంత వరకు ఎంఏ తెలుగు చదివిన విద్యార్థులు లెక్చరర్ ఉద్యోగానికే పోవాలని ఎందుకు అనుకోవాలి?
అంటే మన దృక్పథం అట్లా పెట్టారు కదా,
అది అలవాటు అయిపోయింది. కానీ నన్ను అడిగితే వాళ్ళు పోయి గ్రూప్ 1 రాయొచ్చు, గ్రూప్ 2 రాయొచ్చు, యూపీఎస్సీ రాయొచ్చు, మరి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందులో తెలుగు ఆప్షన్ తీసుకొని రాస్తే తప్పకుండా కృతార్థులయ్యే అవకాశం కూడా ఉంది.
ఓకే,
ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అటువంటి వెసులుబాటు కూడా కల్పించింది ఎంఏ తెలుగు వాళ్ళకి. కాబట్టి చాలా మంది విద్యార్థులు నేను ఆ విధంగా కూడా ప్రోత్సహిస్తుంటాను, నా దగ్గరికి వచ్చి వ్యాసాలు కూడా రాసుకొని పోతుంటారు. గ్రూప్ 1 జాషువా పద్యాలు ఉన్నాయండి అంటే దానికి రాసిచ్చాను. అంటే చాలా మందికి గ్రూప్ 1 ఆఫీసర్లు అయిన వాళ్ళు నేను చూశాను, తెలుగుతో ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా చూశాను.
ఇప్పుడు జనరేషన్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు మీరు ఉపయోగించే పద్యాలు కానీ ఇవి వీటికి ఏటికి వాళ్ళకి అర్థం తెలియదు. కనీస స్థాయిలో మాకంటే కనీసం సగం అర్థం చేసుకోగలం. వాళ్ళకి అసలు పదాల ప్రయోగం గురించి కూడా తెలియదు, ఆ పదాలు ఎప్పుడు వినరు వాళ్ళు.
ఇప్పుడు అది చాలా మనం అది ఆ విషయం పైన నేను ఎప్పుడు నాకు పబ్లిసిటీ కావాలని కోరుకోను. కానీ నేను స్వచ్ఛందంగా కొన్ని పాఠశాలకు కళాశాలకు వెళ్ళి పిల్లలకు భాష గురించి చెప్పేసి వస్తుంటాను. ఎందుకంటే ఆవేదనతో, అయ్యా మీరు ఏ చదువునా చదువుకోండి, లెక్కలు చదువుకోండి, గణితం చదువుకోండి, ఆంగ్లం చదువుకోండి, అయినా మాతృభాష పట్ల కొంత అభిమానం కలిగి ఉండండి, మన మాతృభాషలో ఇంత గొప్పతనం ఉంది, ఇవన్నీ చెప్పు వస్తుంటాను. ఇలా చెప్పడం నేను ఒక్కటి చేస్తే చాలా.
అంటే ఒకటి, సంస్కృతంలో ఉండటం కొంత సామాన్య ప్రజలకి అది అర్థం కాని భాష కావటం, దీంతో అసలు పూర్తిగా అంతరం వచ్చేసింది కదా.
వచ్చేసింది.
ఒక సరళీకరించి మామూలు తెలుగులోకి
చెప్తా, అదే మనం చేయవలసిన మరి. ఇప్పుడు
తర్జుమా చేసేసి వాటి అన్నింటినీ,
ఇప్పుడు మనకు ఆ రోజుల్లో ఆంగ్లేయ స్పృహ లేదు. మనకి తిక్కన గారు భారతం రాసినప్పుడు
అవును
ఇంగ్లీష్ భాష స్పృహ లేదు.
లేదు, అసలు లేదుగా.
అది ఆ రోజు అందరూ మాట్లాడుకునే భాషలో రాశాడు ఆయన.
అవును,
తిక్కన భారతంలో అరణ్యవాసం పూర్తయిపోయింది, ఇంకా అజ్ఞాతవాసానికి వెళుతున్నారు. అంతవరకు చాలా మంది వేద పండితులు ఆయనతో ఉన్నారు. రోజు ధర్మరాజుకు వేదగోష్ఠి ఇష్టం, పండితులతో వేదగోష్ఠి చేస్తుంటాడు. ఈ వేదమూర్తులంతా ఆయనతో ఉన్నారు. వీళ్ళకి ముగ్ధులు వాళ్ళు.
అవును,
వాళ్ళకి లౌక్యం తెలియక ఇంకా ఆయనతోనే ఉంటారు వాళ్ళు. వీళ్ళని వెళ్ళిపోమని చెప్పాలి. ధర్మరాజు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడానికి మనసులో బాధపడతాడు. అప్పుడు ఇక విధి లేక అక్కడ అన్నీ ఎదుటి కూర్చొని ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నట్టే ఉంటుంది. తెల్లంబు కాదు మీకెల్ల సుయోధను చేసిన కుటిల విశేష్టి తమ్ములు, అక్కడ మీతో మాతో మీరు అడవుల ఇడుమల బుంది తిరి ఇంతకాలము, ఇది పడుమూడగు ఏడు మాకు అజ్ఞాతవాసంబు స్వరూపంగా వలయు నిందు. ఇది శిశుపద్యం. ఇది కానీ శిశుపద్యంలాగా ఉండదు, ఆయన మాట్లాడినట్టే ఉంటుంది. అంటే ఆ రోజుల్లో అలా మాట్లాడుకునేవాళ్ళు అది మనకు తెలుస్తుంది.
కరెక్టే, కానీ ఇప్పుడు కాదు అసలు అది.
ఇప్పుడు అలా మాట్లాడుకునే ధోరణి పోయింది.
ఇప్పుడు మీరు ఆ శేషపద్యంలో ఆయన చెప్పింది, ఇప్పుడు అది ఫారిన్ లాంగ్వేజ్గా ఉంటుంది కదా ఇప్పుడు తరానికి.
ఇప్పుడు దానికి కూడా అర్థం చెప్పాల్సి వచ్చింది.
మరి
చెప్పాల్సి వస్తుంది.
వస్తుంది అది నేను అది.
అయితే చెప్పైనా మనం దీన్ని నిలుపుకోవాలంటాను. నేను అర్థం చెప్పైనా తాత్పర్యం చెప్పైనా సంస్కరించి సమాజాన్ని భాష వైపు ఆకర్షించాల్సిన అవసరం ఉంది. అలా భాషా సంస్కృతిని మనం నిలుపుకోకపోతే మన మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతుంది.
కరెక్టే, మీరు ఇప్పుడు అది అవసరం ఉంది కరెక్టే. కానీ ఇప్పుడు ఆ భాషా పాండిత్యం ఉన్నవాళ్ళు కానీ లేకపోతే సంస్కృత పాండిత్యం ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆ మొత్తం మనకున్న సంపద ఏదైతే ఉందో ప్రాచీన సాహితీ సంపద దాన్ని తెలుగులోకి మామూలు సామాన్య తెలుగులోకి
ఇప్పుడు చేయవలసిన పని అదే యథార్థంగా కూడాను. ఇప్పుడు మా నేను మాత్రం నా ప్రవచనాలు చెప్పేటప్పుడు కానీ అవధానాలు చేసేటప్పుడు కానీ నేను పాండిత్య ప్రకర్ష కోసం ఓ పద్యమో శ్లోకమో చెప్పినా మళ్ళీ దాన్ని అట్టడుగు స్థాయికి వెళ్ళి కూడా అర్థం తాత్పర్యం చెప్పాలి. అలా చెప్పకపోతే నిలవదు. ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు లేదు మనకెందుకు అన్నట్టు.
అంటే అంటే అది కూడా కాదు, మాకింత తెలుసు అని చెప్పుకోవడానికి మీ మీ ప్రదర్శన కోసం మీరు సంస్కృత శ్లోకాలని వాటిని ఉటంకిస్తూ ఉంటున్నారు.
చెప్పాలి, అది కూడా అవసరమే. ఇప్పుడు మనకు మానవుని ఆలోచన ప్రస్థానంలో ఎంత సమున్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉందో అది చూపించింది సంస్కృతం, నిరూపించింది సంస్కృత భాష. ఇప్పుడు జన్మాద్యస్య యతోన్వయోదిత రతశ్చార్థేష్వభిజ్ఞ స్వరాట్తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయ తేజోవారి మృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గో వృషాధామ్నాశ్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఇదేమీ అర్థం కాదనుకోండి. భాగవతంలో వ్యాస మహర్షి శ్లోకం, మొదటి శ్లోకం ఇది కథాభాగంలో మొదటి శ్లోకం. పోతన్న గారు అనువాదం చేసేప్పుడు దీన్ని ఒక శిశుపద్యంలోకి అనువాదం చేశాడు. విశ్వజన్మస్థితి విలయంబులు ఎవ్వని వలన నేర్పడు అనువర్తనమున వ్యావర్తనమున కార్యములందభిజ్ఞుడై తానే రాజగుచు చిత్తమున చేసి వేదంబు లజునకు విదితములు గావించెనెవ్వడు బుధులు మోహింతురెవ్వనికి ఎండమావుల నీళ్ల కాచాదుల అన్యోన్య బుద్ధిని తాన్ అడరునట్లు త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడు అతని కోరి చింతించెద అనగు సత్యు పరుణి అనుదినంబు. ఇది అనువాదం
కదా,
ఇది కొంత
ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి అనువాదం తీసుకొచ్చారు కదా పోతన
వచ్చింది.
అక్కడి నుంచి మీరు ఇంకా కింద స్టేజ్కి
అన్నమయ్య ఇదే భావంతో ఒక సంకీర్తనం చెప్పాడు. ఏతత్ అఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తా పొదలువాడితడు గోపాంగనల మెరుగు గుబ్బ చెన్నుల మీద చూపట్టు కమ్మ కస్తూరిపూత ఈతడు తాపసోత్తముల చింతా సౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమితడు జలధి కన్యాపాంగ లలితేక్షణములలో కలసి మెరుగుచునున్న కజ్జలంబితడు జలజాసనుని వదన జలజమధ్యమునందు అలర వెలువడిన పరమామృతంబితడు పరివోని సురత సంపదల ఇంపుల చేత వరవధూతతిథి కైవసమైనదితడు తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భారకుండితడు. ఇంచుమించు ఆ భావాన్నే అక్కడక్కడ కొద్ది మార్పులతో అన్నమయ్య చెప్పాడు. అయితే అన్నమయ్య చెప్పిన దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ అర్థం తాత్పర్యం చెప్పాల్సి వస్తుంది.
అదే నేను ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కాలానుగుణంగా దాన్ని ఆ సంస్కృతం నుంచి అప్పటి భాషలో పద్యాలు రాసేవాళ్ళు. ఇప్పుడు తెలుగులో మామూలు సామాన్యుడు అర్థం చేసుకునే దానిలోకి మీరు ఎందుకు మీ పోటీ వాళ్ళు ఎందుకు చేయకూడదు?
ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నాం కూడా చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే అన్నమయ సంకీర్తన సంపుటలన్నీ కూడా అటువంటి సంకీర్తనం ఉంటుంది. ఆ సారాంశం క్లుప్తంగా కొద్దిగా ఉంటుంది, క్లిష్ట పదాలకు కొంత అర్థం కూడా.
అంటే
ఇప్పటికే ఒక నిఘంటు కూడా తీసుకొచ్చాం అన్నమాచార్య నిఘంటు అని. అలా ఇప్పుడు ఆ ప్రయత్నం చేయాలి పండితులు, చేయాల్సిన అవసరం ఉంది. అది
అన్నమాచార్య ప్రాజెక్టు విషయానికి వస్తే మీరు సుదీర్ఘకాలం డైరెక్టర్గా ఉండి కూడా పెద్ద సాధించింది ఏమి లేదన్న విమర్శ మీ మీద ఎందుకు వచ్చింది?
అంటే అందులో రెండు మూడు రకాలు ఉంటాయండి. అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్గా నేను గణనీయమైనటువంటి కృషి చేశానని అనుకుంటున్నాను. నేనే కాదు, చాలా ప్రశంసలు కూడా ఉన్నాయి. అహోల్ మడ్జియర్ లాంటి వాళ్ళు అన్నమయ్య సేవకరత్నాన్ని బిరుదు ఇచ్చారు నాకు.
ఓకే,
అది మీరు అనుకునే అభిప్రాయం కూడా ఒక కోణంలో ఉంది. అది ఎట్లొస్తుందంటే అన్నమాచార డైరెక్టర్కి ఉన్నటువంటి స్థాయి పరిస్థితి ఎంత, నేను ఏం చేయాలనుకున్నా నా పైన ఒక యంత్రాంగం ఉంది.
అవును, అనుమతులు కావాలి.
అనుమతులు కావాలి కాబట్టి నా పరిధిలో ఎంత ఉందో ఈ దేశంలో ఉన్న అన్ని ఇంచుమించు మన రాష్ట్రంలో ఉండే అన్ని విశ్వవిద్యాలయాల్లో అన్నమయ్య సదస్సులు చేశాను. ప్రప్రథమంగా అమెరికా దేశంలో అన్నమాచార ప్రాజెక్టు స్థాపించింది నేను చికాగో దేవాలయానికి అనుబంధంగా. ఇప్పటికీ ఒక 7-8 దేవాలయాల్లో అన్నమయ్య కృతులు అక్కడ భాష జరుగుతుందంటే దానికి కావాల్సిన ప్రాతిపదిక వేసింది కూడా నేను.
ఓకే,
తరువాత వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, రాళ్లపల్లి వారు ఆ కాలంలో సంపుటాలు వచ్చాయి. తర్వాత మళ్ళీ నేను చొరవ తీసుకుని 29 సంపుటాలుగా అవి తీసుకొచ్చాను, నిఘంటు తీసుకొచ్చాను. ఇక అన్నమయ్య చెప్పినటువంటి ఇతరత్ర కొన్ని లఘుకృతులు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రింట్ చేయించాం. అన్ని కళాశాలల్లో సదస్సులు నిర్వహించాం. నేను అన్నమాచార ప్రాజెక్టు అధికారిగా బాధ్యతను తీసుకున్న రోజు 8 లక్షల రూపాయలు వార్షికమైన బడ్జెట్.
ఓకే,
అక్కడికి నేను రిటైర్ అయ్యే రోజు 10 కోట్లు బడ్జెట్. దానికి కారణం ఈవోలందరూ కూడా ప్రోత్సహించారు. కాబట్టి ఈ సరిగ్గా చేయలేదు అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇప్పుడు మద్రాసు ఉంది, అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అక్కడ మాకు ఏదైనా కాస్త అవకాశాలు కల్పించండి అంటాడు ఒక ఆయన. నేను అటువంటివన్నీ కాదు, చేసేవాడిని కాదు.
ఓకే,
ఆయన ఒక వ్యాసం రాస్తాడు, ఈయన సరిగ్గా చేయడం లేదని రాస్తాడు. ఇలాంటివి తప్ప
ఈశాద్వేషాలు
అది సత్యం కాదు. అది ఈయన గణనీయమైన కృషి చేయలేదు,
పండితులకు ఉండే జబ్బేది
అది, అదితో రాస్తాడు ఆయన.
అవును,
అవి నేను కొన్ని ఖండించడం కూడా జరిగాయి.
ఓకే,
కానీ కొన్ని రోజులు చూసి వీటికి స్పందించకుంటేనే మంచిది అనిపించింది నాకు.
ఓకే,
స్పందిస్తూ ఉండే కొద్దికి చెప్తూనే ఉంటారు. కాబట్టి ఒక పరిపాలకుడుగా, అన్నమాచార ప్రాజెక్టు సంచాలకునిగా నేను చేయవలసిన కృషి బాగా చేశానండి.
కీర్తనలో ఇప్పుడు ఆయన అన్నమాచార్య దాదాపు 32,000 కీర్తనలు రచించాడని చెప్తారు కదా, కానీ ఎంతవరకు మీరు సేకరించగలిగారు ప్రాజెక్టు సంచాలకుడుగా?
అవి నాకంటే ముందే సేకరణ అయిపోయింది.
ఓకే,
సేకరణ వరకు మేము తీసుకుంది ప్రచారం బాధ్యతలే.
ఓకే,
మళ్ళీ పునర్ముద్రణ బాధ్యతలే. సేకరణ అన్నది ప్రభాకర్ శాస్త్రి గారి సమయంలోను, రాళ్లపల్లి వారి సమయంలో చాలా వరకు జరిగింది.
ఓకే,
అప్పుడు అహోబలంలో ఉన్న కొన్ని రేకులు, శ్రీరంగంలో ఉన్న కొన్ని రేకులు తిరుమల దేవస్థానానికి ఇచ్చేశారు వాళ్ళు. అన్నీ సమాహారభూతంగా తీసుకుంటే మనకు సుమారు 14,000 తేలిందా. అన్నమయ్య చెప్పిన కీర్తనలు, ఆయన కుమారులు మనుమలు వాళ్ళందరూ చెప్పిన కీర్తనలు కలిపితే అన్నమయ్యవి 12,000, వాళ్ళ కుమారుడు మనుమల వాళ్ళు 2,000.
ఓకే,
14,000. ఈ 14,000 పునర్ముద్రణ చేయించడం, పునర్ముద్రణ మళ్ళీ పునర్ముద్రణ, వీటిని ప్రచారం చేయించడం బాధ్యత అది చేశాం.
ఓకే,
ఇప్పుడు సేకరణ అనేది ఇంకా జరగాల్సిన లేదు.
అయితే
ఈ సేకరణలో కూడా కొంత కల్తీ వచ్చేసింది రాను, అక్కడ స్వార్థం ఉంది.
అదే
ఒక శాస్త్రబద్ధమైనటువంటి పరిశోధకుడుగా అవి కూడా నేను అంగీకరించలేదు. అన్నమాచార డైరెక్టర్గా అంగీకరించలేదు. ఎక్కడో ఒక ఆయన వస్తాడు, కడప జిల్లాలో ఒక ఇంట్లో దొరికాయండి ఈ అన్నమయ్య కీర్తన అంటాడు. ఎలా ఒప్పుకోగలం? ఆయన కొంత పేరు ప్రతిష్ఠ పండితుడే ఉంటాడు కాదనం మనం. ఆయన దానికి ఏదో కారణం చెప్తాడు, ఏదో చెప్తే ఇవి అన్నమాచారుడు వారు ఆ రోజుల్లో ఆయన కానీ ఆయన మనుముడు కానీ కుమారుడు కానీ రాసిన కీర్తనలన్నీ వెంకటేశ్వర స్వామికి సంకీర్తన భాండాగారంలో సమర్పించేశారు. ఈ సంకీర్తన భాండారంలో లేనివి ఎవరింట్లోనే ఎందుకుంటాయి?
అదే కదా, అలా చెప్పడం వల్ల ఆయనకు వచ్చే ప్రయోజనం ఏంటి? డబ్బులు ఇవ్వాల? మీరు
డబ్బులు ఇచ్చేయలేదు, కానీ కొత్త కీర్తి అవి కొత్త ఇది ఇచ్చాడు.
ఓకే,
ఇలాంటివన్నీ వస్తాయి.
ఓకే,
ఇవి ఈ ఆశలు కూడా చాలా మందిలో చూశాను నేను. ఆశ్చర్యం ఏమిటంటే బాగా పేరు ప్రతిష్టలు ఉన్న పండితులు కూడా అట్లా ఆశలు చూపించడం, అవి నేను కొద్ది బాధపడ్డాను కూడా. అలాంటి వాళ్ళు చేసిన ప్రచారమే ఇది, ఈయన సరిగ్గా చేయడం లేదనేది. అది నేను ఇప్పుడు నేను చేశానో చేయలేదో పరమాత్మకు తెలుస్తుంది, వెంకటేశ్వర స్వామి వారికి తెలుస్తుంది, అన్నమయ్య తెలుస్తుంది.
మీకు రాజకీయ ప్రాబల్యం ఉండటం వల్ల మీరు పైకి వచ్చారని ఒక అదొక విమర్శ కూడా ఉంటుంది మీ మీద.
నిజానికి చెప్పాలంటే నాకు రామారావు గారికి నా ఎందున్నటువంటి వాత్సల్యం అంతా ప్రతిభ గురించి వచ్చింది, రాజకీయం గురించి వచ్చింది కాదు.
అవును,
ఆయన్ను ప్రభావితం చేసేంత రాజకీయం నా దగ్గర లేదు.
అది లేదులేండి.
అలాగే ఏ ముఖ్యమంత్రిని కానీ ఎవరిని ప్రభావితం చేసిన రాజకీయవేత్తను కూడా కాదు నేను, ఒక సాహితీవేత్తనే.
అవును,
కాబట్టి రాజకీయ ప్రాబల్యం అనేది నాకు నథింగ్, నాకేమీ లేదు. అయితే ఉద్యోగ బాధ్యతలు బాగా చేయగలగడంలో వచ్చిన ఈవోలు అందరూ కూడా ప్రోత్సహించారు.
ఓకే,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, శ్రీకార్య నిర్వాహకులు అంటే నిజంగా అన్నమయ్య విషయంలో ఇలా చేయాలండి, ఇది మంచిది ఇది మంచిది అంటే కొన్ని నేను చెప్పినా ఒప్పుకోని వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఒప్పుకోలేదని నేను బాధపడలేదు. కానీ అవిలషణీయ స్థాయిలో ఏది చెయ్యాలో,
ఓకే,
ఇప్పుడు నేను నెలకు, నేను ఒక సాహితీవేత్తను కాబట్టి, ఒక కవిని కాబట్టి, పండితుని కాబట్టి, ఒక 4 సదస్సులు చేయాలండి అంటాను. ఒకటి జాలేవయ్య అంటారు వాళ్ళు,
బడ్జెట్ పరిమితులు
ఉంటాయి కదా. అది కాబట్టి అటువంటివి తప్ప నేను చేయగలిగినంత చేశాను. అలాగని నాకు లౌల్యం లేదు. మళ్ళీ మళ్ళీ 2013లో రిటైర్ అయిన తర్వాత అక్కడే కొనసాగి సేవ చేయాలనే ఆలోచన నాకుంది. అలా కాదండి, మీరు గొప్ప సాహిత్యంలో పట్టున్నవారు కదా, ఇవి చేయండి అని నాకు కొన్ని శ్రీనివాస వాంగ్మయ సంస్థ అని ఒకటి ఇచ్చారు.
ఓకే, ఒక బాధ్యత, వేరే బాధ్యత.
సరే, అదే చేస్తున్నాను, ఇది కూడా బాగుంది, నాకు హాయిగా ఉంది, ఇప్పుడున్న ఈవో గారు కానీ గతంలో ఉన్న పెద్దలు కానీ వాళ్ళు ఇచ్చారు నాకు బాగా. ఇది కూడా ఆత్మసంతృప్తిగా చేస్తున్నాను. ఎక్కడ ఏ పని ఇచ్చినా ఆత్మసంతృప్తిగా చేయడం. ఇంకా అప్పుడన్నా నేను కొంత ఒత్తిడి ఎదుర్కొనేవాడిని, ఎవడో కార్యక్రమాలు అది ఇది అనేసి ఎవడో పేపర్లో రాస్తాడు. ఇప్పుడు అదేమి లేదు పూర్తి, ఎందుకంటే అవగాహన ఎదుటివాడు నేను చెప్పిన అవగాహన ఉండటం లేదు కాబట్టి వాడు ఏదో రాయలేడు.
అవును,
కాబట్టి ఇది బాగా రామాయణ కల్పవృక్షము 14,000 పద్యాలు చందో వ్యాకరణ స్ఖాళిత్యాలు లేకుండా ఎడిట్ చేయడంలో నా వంతు పాత్ర నేను చేశాను.
ఓకే,
నాకు ఇచ్చిన అది పెద్ద బాధ్యత. ఇటీవలే అవి వెలుగులోకి వచ్చాయి.
ఓకే,
అలాగే ఇప్పుడు కొన్ని సంపుటాలు చేస్తున్నాను. అలా ఇది కాబట్టి నేను ఏ పని చేసినా నాకు భగవంతుని సేవగా భావించేస్తున్నాను. అన్నమాచార ప్రాజెక్టు డైరెక్టర్గా నేను బాగానే కృషి చేశానని నేనే కాదు అహోల్ మడ్జియర్ లాంటి వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఒక మఠాధిపతిని ప్రభావితం చేసే శక్తి నాకు లేదు కదా.
అవును,
ఆయన అన్నమయ్య సేవకరత్న అనే బిరుదు నాకు ఇచ్చారంటే నేనెంతో ఆనందించాను.
ఓకే,
అలాగే తిరుపతిలో నేను సహస్రావధానం చేసినప్పుడు మైసూర్ పరకాల మఠం స్వామి 9వ రోజు వచ్చాడు ఆ సభ చూడడానికి. అప్పుడు నేను ధారణ చేస్తున్నాను కొన్ని పద్యాలు, మొదటి రోజు చెప్పిన పద్యాలు కొన్ని ధారణ చేస్తున్నాను. ఎంతో ఆనందపడ్డాడు. ఇప్పుడు పరకాల మఠాధిపతికి నాకు ఏమి అనుబంధం ఉండదు కదా.
అవును,
ఆయన మైసూరు తీసుకెళ్ళి మహాసహస్రావధాన స్థాపనాచార్య అనే బిరుదు ప్రదానం చేసి తను సత్కరించారు.
ఓకే,
అయిన యోగ్యతను బట్టి జరిగేవే. ఇందులో రాజకీయ ప్రాబ్లం ఏమిటో చెప్పండి. ఇదంతా భ్రాంతి బయట వాడికి, వాడికి ఏదో ఆతృత్వ ఏదో ఒకటి చెప్పుకోకపోతే
ఏదో అనాలి కదా ముందు
అనాలి. అదే తప్ప నాకెక్కడ రాజకీయ ప్రాబల్యం అవి ఆ వాసన నాకు లేదు.
సో అయితే ఈ అవధాన ప్రక్రియ ఇంకెంతకాలం కొనసాగిద్దామని ఉంది మీకు?
ఇప్పటికీ 60 ఏళ్ళు పూర్తయింది నాకు వయస్సు, కానీ ఇప్పటికి కూడా బాగా చురుగ్గా చెప్పగలుగుతున్నాను, వేగంగా చెప్పగలుగుతున్నాను, చెప్పినవి ధారణ చేయగలుగుతున్నాను. కాబట్టి ఇలా చేయగలము అన్నంత కాలం చేస్తుంటాను. ఎప్పుడైతే నాకు ఇంకా
కాలపరిమితి లేదు,
లేదు దీనికేమి అవధానాలకు, ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయం ప్రభుత్వం యొక్క విధానాలను బట్టి ఉద్యోగంలో రిటైర్ కావచ్చు, కానీ సరస్వతీదేవి సేవకు రిటైర్మెంట్ లేదు.
అవును,
సరస్వతీదేవి సేవ ఎప్పుడైనా చేయొచ్చు. సుమారు నేను అనుకోవడం ఇంకా నేను కొంతకాలం ఒక దశాబ్దం కాలమైనా బాగా చేయగలరా
అనుకో. ఓకే,
ఇప్పుడున్న నాకున్న
ఆత్మవిశ్వాసం
బట్టి ఇంకా ఒక దశాబ్దం మంచి కృషి చేయగలను. ఆ తర్వాత ఒకవేళ అవధానాలు చేయకపోయినా రచనా వ్యాసంగం చేయగలను అని ఉంది.
ఓకే,
దైవబలంతో అయితే తర్వాత కూడా బాగా చేయొచ్చు చెప్పాలి.
అది సో ఈ మొత్తం ఈ ప్రస్థానంలో మీకు బాగా సంతృప్తి కలిగించిన అంటే ఆనందం కలిగించిన సంఘటనలు ఏమున్నాయి?
అవధాన ప్రచారాల్లో కానీ సాహిత్య సభలు చేసేప్పుడు కానీ నేను పొందినటువంటి కొన్ని కొన్ని సందర్భాల్లో మనస్సును ఆకర్షించే అంశాలు కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. అలాగే అన్నమాచార ప్రచారంలో కూడా గోవింద కళ్యాణాలని 2012లో అప్పుడున్న ఈవో గారు నాకు ఆ బాధ్యత ఇచ్చారు.
ఓకే,
మనం ప్రచారం నగరాల్లో చేస్తున్నాం, కొన్ని పల్లెల్లో చేస్తున్నాం, అరణ్య ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లెలు ఎవరు పట్టించుకుంటారు? ఏజెన్సీ ఏరియాస్.
అవును,
అక్కడ వెళ్ళి స్వామి కళ్యాణోత్సవాలు చేయించి అన్నమయ్య సంగీతాలు పాడించి ఆ కార్యక్రమాలు ఇచ్చారు నాకు. 1 సంవత్సరం పాటు నిర్వహించాను నేను. అది నాకెంతో ఆనందాన్ని
వచ్చేది,
ఎందుకంటే మారుమూల అరణ్య ప్రాంతాలకు వెళ్ళిపోయి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామి మూర్తులు ప్రతిష్ఠించి అక్కడ వేదమంత్రాలతో కళ్యాణోత్సవం నిర్వహించి వెంటనే అన్నమయ్య కీర్తనలు పాడించి ఆ భక్తులు వాళ్ళంతా కూడా అరణ్య ప్రవాసులు, వాళ్ళకేమి మేము తిరుమలకు రాలేం కాబట్టి దేవుడే మా దగ్గరికి వచ్చేసాడు అనే భావంతో వేల మంది వచ్చి సేవ చేసుకున్నారు, కొన్ని వేల మంది. అది చూసినప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది, త్రేతాయుగంలో రాముడే ఇప్పుడు వెంకటేశ్వరుడు అని చెప్తారు కదా, అప్పుడు రాముడు నారచీరలు ధరించి నిరాడంబరుడి అరణ్యాల్లో తిరుగుతూ ఉంటే మహర్షులు బాధపడ్డారు. అందుకే కలియుగంలో స్వామి పట్టు పీతాంబరాలు ధరించి క్రొత్త పెళ్లి కొడుకై ఈ ఉత్సవాలు చేసుకుంటుంటే ఆ మహర్షులే ఈ అరణ్యవాసుల రూపంలో ఆనందిస్తున్నారేమో అనే భావన కలిగి ఒక కావ్యం కూడా రాశాను దానిపైన, గోవింద కళ్యాణం అని. ఇప్పుడు ప్రింట్ కాబోతూ ఉంది.
ఓకే,
సుమారు 400 పద్యాలతో చాలా అద్భుతంగా వచ్చింది ఆ కావ్యం. అలా కవిగా పండితుడిగా స్పందించడం అన్నది. అలా ఈ ప్రచారంలో నాకు ఉత్సాహం కలిగించిన ఉత్తేజం కలిగించిన అంశాలు చాలా ఉన్నాయి.
ఓకే, బాగా
ఇది ఈ గోవింద కళ్యాణం ఒకటి, అన్నమయ్య సంకీర్తనలు రాష్ట్ర స్థాయిలో పోటీలు పెట్టాం, కొన్నాళ్ళు జరిగింది.
అదే
కొన్నాళ్ళు జరిగిన తర్వాత సుమారు 6 డేళ్ళు చేశాను నేను అది ఆ పోటీలు చేస్తే ప్రతి సంవత్సరానికి సంఖ్య పెరుగుతూ ఉంది ఒక వెల్లువగా ఒక ఫిర్యాదులు వచ్చేసాయి దానిపైన. ఏమిటంటే ఒక జిల్లా స్థాయిలో బుద్ధి పెడతాం, జిల్లా స్థాయిలో మొదటి రెండవ మూడవ శ్రేణి వచ్చినవాడు మళ్ళీ ప్రాంతీయ రాయలసీమ తెలంగాణ కోస్తా ఈ 3 ఏరియాలో మళ్ళీ ప్రాంతీయ స్థాయిలో వచ్చినవాడు తిరుపతి వస్తాడు అట్లా పెట్టాము. అప్పుడు ఫిర్యాదులు ఏమిటంటే ఇక్కడ కృష్ణా జిల్లాలో ఒక వ్యక్తి వెళ్ళి నిజామాబాద్ వాడిని అక్కడ వాడతాడు, అక్కడ పోటీ ఇవ్వకుండా వాడు ఫస్ట్ వస్తాడు అక్కడ. ఆడేమి అక్కడేమి అక్కడ ఉన్నవాడు వీడు ఇక్కడ వాడు కాదు.
అవును,
దీంతో వెల్లువలు వచ్చేసాయి మాకు.
ఓకే,
వెల్లువలు వచ్చి నా పైన దీనికి పరోక్షంగా నేను సహకరిస్తున్నానని నాకు సంబంధమే లేదు,
మీ మీద విచారణ కూడా చేశారు,
విచారణకు వేసి వేయాలని ఒక ప్రయత్నం వచ్చింది. కానీ అప్పుడున్న ఈవో గారు, అయ్యా ప్రచారాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చామంటే ఇది గొప్ప విషయం అయ్యా, ఇంక పోటీలు అక్కర్లేదు, ఒక జిల్లా వాడు వెళ్ళి ఇంకొక జిల్లాలో నేను పాడతాననే స్థాయికి వచ్చాడంటే ఇంకా పోటీలు ఎందుకు,
అంతే కదా
ఆపేద్దాం, నీ పైన విచారణ లేదు అన్నాడు. ఇది ఒక రకంగా నాకు బాధ కలిగించింది, ఆనందం కలిగించింది. అప్పుడు విచారణ చేస్తున్నా నేనేం చేయలేను,
అంతే కదా.
కానీ అప్పుడు ఈవో నన్ను మెచ్చుకున్నాడు,
అది
ఆదిలాబాద్ వెళ్ళి ఆదిలాబాద్లో పెద్ద పోటీ ఉండదని.
కావాలి,
కానీ ఆ సెన్సేషన్ ఇచ్చావు కదా, నువ్వు ప్రచారం
నెరవేరింది కదా,
ఒక రకంగా సెన్సేషన్ తీసుకొచ్చావు కదా.
సో అవమానాలు చిత్కారాలు ఏమైనా ఎదురయ్యాయి?
అవమానాలు చిత్కారాలు అంటే నాకైతే నాకు అనిపించలేదు, కానీ కొంతమందికి ఏదో ఒక వినోదంగా అనుకునేవాళ్ళు, ఏదో ఒక ఆయన తిరుమలలో ఉత్సవాలు చేస్తున్నాము, లడ్లకు ఉత్తరం అడిగాడు, 40 లడ్లు కావాలండి నాకు, మీరు ఒక ఉత్తరం ఇవ్వండి అన్నాడు. ఆయన ధోరణి చూస్తే ఆయన ఒక పాత్రికేయుడు సోదరుడు, మద్రాసు నుంచి వచ్చాడు, ఈ ఉత్సవాలు కవర్ చేయాలని వచ్చాయని చెప్పాడు. అంటే ఈయన మనం లడ్లకు ఉత్తరం ఇవ్వకపోతే బాగా రాయడేమో అనే భయం కూడా ఉంటుంది మనసులో నాకు. కానీ నాకు 40 లడ్లకు ఇచ్చే స్థాయి లేదు, అయ్యా నేను ఇంతకు మించి ఇవ్వకూడదు కాబట్టి నేను అంతవరకు ఇస్తాను, మీరు వెళ్ళి తీసుకోండి అన్నాను, మీరే తెప్పించండి అన్నాడు. ఇంకా అతను నేను స్పందించలేదు. అతను ఈ ఉత్సవాలు సరిగా జరగలేదు ఏదో రాశాడు. అయితే అవి నమ్మేవాడు కూడా కొంతమంది ఉంటారు. నేను స్వయంగా వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి జరిగిన సంగతి అంతా చెప్పాను ఆ పెద్దవాళ్ళకి. చెప్తే ఒక ఆయన అందులో ఆ కార్యాలయంలో ప్రధాన బాధ్యత కలిగిన వ్యక్తి బాగా స్వీకరించాడు, దాన్ని నేను ఇచ్చిన సమాధానం కూడా వేశాడు వాళ్ళ దీంట్లో.
ఓకే,
వేసిన తర్వాత అతన్ని హెచ్చరించడం జరిగింది. అటువంటి కొన్ని బాధ కలిగిస్తాయి, ఎందుకంటే సత్యాన్ని మరుగున పెట్టి సత్యాన్ని స్థాపించవలసిన వ్యక్తులు కూడా ఇలా చేస్తున్నారే అనే బాధ కలుగుతుంది.
ఓకే,
ఆయన ఇంకొక సోదరుడు ఈయన అవధానాలపై నుండి అంత ఆసక్తి అన్నమయ్య పైన లేదు అని రాశాడు ఒకసారి.
సో మీకు సమస్య అంతా పాత్రికేయులతోనే వచ్చింది,
బాగా వచ్చింది. అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ ప్రధానాధికారికి చెప్పుకోవడం ఇలా జరిగింది.
అదే
కాలక్రమంలో ఆయన తీసేశారు ఆ సంవత్సరం నుంచి.
ఓకే,
అది అట్లా కొన్ని ఎదుర్కొన్నాను నేను.
ఓకే, వృత్తిపరమైనవి
వృత్తిపరమైనవి. ఇంకా అవమానాలు చిత్కారాలు అంటే అటువంటివే, అది వచ్చిందనుకోండి ఏదైనా కాస్త వార్తాపత్రికలో వచ్చింది దీని గురించి అంటే ఆ రోజు నేను ఎక్కడన్నా అవధానం చేయడానికి వెళ్తాననుకోండి, ఏమిటండి మీ గురించి ఇలా వచ్చింది ఈరోజు ఏదో అని అటువంటివి కొన్ని బాధ కలిగిస్తాయి. కానీ అవన్నీ తట్టుకొని వచ్చాము.
ఓకే,
మనం అన్ని స్వీకరించాలి, సహృదయంగానే స్వీకరించాలని ఆ ఆత్మస్థైర్యాన్ని కూడా పరమాత్మ.
సినిమాల్లో ప్రవేశించాలని సినీ రంగంలో రాయడానికి ఎప్పుడు ఆలోచించలేదు?
అట్లయో నాకు ఆలోచన లేవు.
ఆఫర్స్ కూడా రాలేదా?
ఆఫర్స్ అంటే అన్నమాచార్య సినిమా తీసినప్పుడు 2-3 సార్లు రాఘవేంద్రరావు గారు పిలిచి కొన్ని చర్చించారు మాతో. మా చర్చలో తేలిన సారాంశాన్ని కొన్ని వాళ్ళు స్వీకరించారు, కొన్ని స్వీకరించలేదు.
ఓకే,
మేము అవి పట్టించుకోము మళ్ళీ. కాకపోతే అక్కడికి మేము నాలాంటి వాడు కష్టం, ఎందుకంటే అవధానాలు ఈ సాహిత్యము సంప్రదాయం నమ్ముకున్నటువంటి వాళ్ళు అక్కడ వెళ్ళి కూర్చొని ఒక అవధానంలో అప్రస్త ప్రసంగం ఒక ఆయన ఉంటాడు, ఆయన ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి అనే ఒక పాట ఉందండి, ఆరేసుకో పారేసుకుంటే పారేసుకోనండి, మధ్యలో ఈ హరిని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి అని అడిగినాడు. ఏం చెప్పాలి చెప్పండి, సినిమా ప్రభావమే కదా.
అదే కదా
అడిగాడు. హరి కూడా కృష్ణావతారంలో చీరలు ఎత్తుకోపోయినాడు కదండి, అందుకని ఒకసారి ఆయన స్మరించి ఉంటాడు ఆ కవి అని చెప్పారు. ఏదో ఆవిడ తోచింది,
తోచింది అదే
చెప్పాను. అట్లా కొన్ని ఇప్పుడు అర్థంగా దానికి దానికి అర్థం ఉండదు,
ఇప్పుడు అసలు అర్థం కూడా
లేదు. కాబట్టి అలాంటివి అటు అర్థంగానేవి మేము నారికేళ్ల పాకం ఉంటుంది మనకు, అది అర్థం కాకుండా ఉంటుంది అన్నమాట పద్యం. అవి కూడా అర్థం చెప్పే పాండిత్యం సంపాదించాం కానీ నేను చెప్పలేకపోతున్నా. ఇవి
అదేలేండి, ఎందుకులేండి ఇప్పుడు ఉన్న గౌరవం పోగొట్టుకుంటాం. ఇది మీద ఒక జానర్, అది వేరు మీది. సో మీ పిల్లలకు కూడా మీ పాండిత్యం వచ్చిందా
అంటే వాళ్ళ రంగాల్లో వచ్చినట్టుది.
ఓకే, ఈ రంగం కాదు,
ఈ రంగం కాదు. నేను బలవంతం చేయలేదు వాళ్ళని.
ఓకే,
నాకు ఒక ఆశ మనసులో ఉండేది నా తర్వాత నా వారసులు ఎవరైనా అవధానం చేస్తే చూడాలని, కానీ ఆ రంగంలోకి రాలా వాళ్ళు.
రాలా
అమ్మాయి అబ్బాయి, నాకు అమ్మాయి అబ్బాయి. అమ్మాయి ఇప్పుడు అమెరికాలో రెసిడెన్సీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంది, ఇటీవలే వివాహమైంది ఆ బిడ్డకి. అబ్బాయి ఇటీవలే మెడ్రాస్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేసుకొని ఒక స్టార్టప్ కంపెనీకి పనిచేస్తున్నాడు.
ఓకే,
వాడు కూడా క్యాట్ రాశాడు, భారతదేశ స్థాయిలో మొదటి స్థానంలో వచ్చింది. అమెరికాలో కూడా పోయి జీమ్యాట్ రాశాడు, అక్కడ కూడా టాప్ స్కోర్లో ఉన్నాడు. కానీ వాడు చెప్పడం నేను అమెరికా పోయి చదువుకుంటాను, ఇక్కడ ఏఎం వద్దు అని.
ఓకే,
సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ దృక్పథానికి వదిలిపెట్టాను. పదో తరగతి వరకు నేను బాగానే పిల్లల్ని చూస్తూ వచ్చాను. ఆ తర్వాత వాళ్ళు ఇంకా బాగా వాళ్ళ నిమగ్నం అయిపోయారు.
ఓకే,
దాంతో మా శ్రీమతి గారు కూడా ఆమె మా పెళ్ళైనప్పుడు కేవలం బిఎస్సి, ఆ తర్వాత ఆమె కూడా ఎంఏ బిఎల్ బిఈడి ఎంఎల్ఎస్సి పిహెచ్డి ఇన్ని చదివారు ఆమె కూడా. అంటే పిల్లకాయలు చదివిస్తూ ఉంటే ఆమె
కూర్చుంది అంతేగా. సో ఇప్పుడు మీరు రిటైర్ అయిపోయిన మనిషి, శేష జీవితానికి లక్ష్యం ఏం పెట్టుకున్నారు?
నిజానికి నేను ఇప్పుడు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం సేవలో ఉన్నాను. శ్రీనివాస భక్తి వాంగ్మయ అధ్యయన సంస్థ ప్రత్యేకాధికారిగా గ్రంథాలు విలువరించడం ఇవన్నీ తీసుకురావడం ఈ పనంతా చేస్తున్నాను.
కానీ వ్యక్తిగా నేను చెప్పేది,
వ్యక్తిగా కొన్ని కావ్యాలు రాసే ప్రయత్నంలో ఉన్నాను. ఆ వ్యాసంగం జరుగుతున్నది.
ఓకే,
బాగా. ఎప్పుడు నా సమయం వృధా చేయకుండా నేను ఎప్పుడు ఈరోజు సాయంత్రం అయితే సమీక్షించుకుంటాను, ఈరోజు ఏదైనా పద్యాలు రాశానా కొత్తగా, ఏదైనా వ్యాసాలు రాశానా, పోనీ కొన్ని కొత్తవి కంఠస్థం చేశానా నేర్చుకున్నానా, ఒకసారి సమీక్ష నాకు ప్రతిరోజు ఉంటుంది. కాబట్టి ఆ వ్యాసంగంకి ఎప్పుడు నేను దూరం కాలేదు.
ఓకే,
నేను చేసుకుంటూ ఉన్నాను.
వెరీ గుడ్. సో మీరు అద్భుతమైన కావ్యాలు మీ కళ నుంచి జాలువారాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.
ధన్యవాదాలు.